భక్తి జీవితం తాలూకా సారాంశం ఏంటి? భగవంతుడు పట్ల ప్రేమ పెంచడం, భగవంతుడు పట్ల ఆసక్తి పెంచడం, అంతేనా? వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? టు లవ్ కృష్ణ, టు గెట్ అటాచ్ టు కృష్ణ. అండ్ సైడ్ బై సైడ్ భౌతిక విషయాల పట్ల మీరు ఆసక్తి కావడము, ఆసక్తి తగ్గించడము, భగవంతుడి పట్ల ఆసక్తి పెంచడము, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గించడం, అది భక్తి జీవితం తాలూకా ముఖ్య గమ్యం. అయితే భగవంతుడి పట్ల ఆసక్తి ఎలా పెంచాలి? ఎలా పెంచాలి? శ్రవణం, కీర్తనం. క్వశ్చన్ అడిగితే ఇంత టెన్షన్ అయిపోతుందండి. ఏదో ఫస్ట్ టైం ఏం ఆన్సర్ చెప్పాలని. చాలా సింపుల్, శ్రవణం, కీర్తనము. భగవంతుడి గురించి వినాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, జపం చేయాలి, కీర్తన చేయాలి, భక్తులతో సాంగత్యం చేయాలి. ఎంత ఎక్కువ భగవంతుడి గురించి వింటే, ఆయన్ని తెలుసుకుంటే ఆయన పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. అయితే కలియుగం మొదలైనప్పుడు 5000 సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో కొంతమంది భక్తులు ఆవిర్భావించారు. ఆ భక్తులు మరెవరు కాదు కానీ భగవంతుడి తాలూకా ఆయుధాలు. సో ఎప్పుడైతే వాళ్ళు భూప్రపంచంలో భక్తులుగా ఆవిర్భావించారు, భక్తిని పంచారు, అందరికీ భక్తులుగా మార్చారు, అండ్ దాంట్లో ఆ భక్తుల్లోని ఒక అతను ఈరోజు మన హీరో ఆఫ్ అవర్ క్లాస్ టుడే. ఆ భక్తుల్ని తమిళ భాషలో ఆళ్వార్ అని పేరిచ్చారు. సో 12 మంది ఆళ్వార్లు దక్షిణ భారత్లో చాలా ప్రసిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ భగవంతుడి తాలూకా ఆయుధాలు. సో కలియుగంకి ఆల్మోస్ట్ ఆల్ 27 ఇయర్స్, 27 సంవత్సరాలు వచ్చినప్పటికీ భగవంతుడి తాలూకా కౌస్తుభం అని ఈ భూప్రపంచంలో రాజా కులశేఖర్ ఆళ్వార్ పేరుతోనే ఆవిర్భావించారు. ఈరోజు మనం రాజా కులశేఖర్ ఆళ్వార్ గురించి కొంచెం తెలుసుకొని ఆయన రచించిన ముకుంద మాలా స్తోత్ర చర్చిస్తాము. ఈ రాజా కులశేఖర్ ఆళ్వార్ కోలి అనే ప్రదేశంలో ఆవిర్భావించారు. కోలి అంటే మన ప్రజెంట్ డే కేరళ. ఆయన ఒక చేరా డైనెస్టీలో ఆవిర్భావించారు. ఆయన నాన్నగారు పేరు దృఢవ్రత. ఇప్పుడు ఆయన ఆవిర్భావించిన ఈ ఒక వంశము లో అందరూ రాజ ఋషులు అనమాట. సో వాళ్ళు సాధారణ రాజులు కాదు. సాధారణ రాజులు అనేసరిక కొంచెం భౌతిక విషయాల్లోని ఆనందం తీసుకుంటారు, ఇంద్రియ భోగం చేసుకుంటారు. కానీ వీళ్ళు కొంచెం వేరేగా ఉంటారు. వీళ్ళు రాజాగా ఉన్నప్పటికైనా వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మేము భగవంతుడి తాలూకా దాసులు, భగవంతుడి యొక్క బిహాఫ్లో మేము రాజ్యం చూసుకుంటున్నాము, కానీ ఈ రాజ్యం మాది కాదు. సో ఈ కేరళ అనే ప్రదేశంలో అనంత పద్మనాభ స్వామి ఒక ఆధిపత్యంలో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రాజ ఋషులందరూ అనంత పద్మనాభ స్వామి తాలూకా ఈ నగరము మాది కాదు, ఆయనే రాజా, మేము ఆయన దాసులుగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. సో వాళ్ళు ఒక రాజ్యంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే, ప్రతిరోజు రాజా రోజుకి 1-2 సార్లు అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయి ఆ కోవిల్లో వెళ్ళి భగవంతుడి దగ్గర అని చదువుకుంటారనమాట. ఈరోజు ఏమైంది, ఎంత సంపాదించాము, ఎంత ట్యాక్సెస్ వచ్చాయి, నగరంలో ఏం సమస్యస్ వచ్చాయని అన్నీ. ఎలా అయితే మన ఇస్కాన్ టెంపుల్స్లో ప్రపంచవ్యాప్తంగానే కొన్ని టెంపుల్స్లో ప్రతి నెల కొన్ని టెంపుల్స్లో ఉండి గోర్ పూర్ణిమకి, ఎందుకంటే మనకి గోర్ పూర్ణిమకి న్యూ ఇయర్ మొదలవుతుంది, సో విగ్రహాలు ఎదురుగానే ఒక రిపోర్ట్ చదువుతారు. ఈ ఈ ఇయర్ అంతా టెంపుల్లో ఇన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్స్ అయ్యి, ఇంత కలెక్షన్స్ అయింది, మీ టెంపుల్ ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది అవుతుంది అని విగ్రహాలకి రిపోర్ట్ ఇస్తారనమాట. అలానే ఈ రాజులు కూడా ఎవ్రీ డే ట్వైస్ ఇన్ డే రిపోర్ట్ ఇస్తారనమాట, ఇలా అయ్యింది, ఇలా అయ్యింది, ఇలా మేము చేస్తున్నాము. సో అలాంటి గొప్ప వంశలో ఈ కులశేఖర్ ఆళ్వార్ వచ్చారు. సో ఎవరైతే ఈ దృఢవ్రత మహారాజుకి ఎటువంటి అంటే పిల్లలు పుట్టట లేదు, తన అనంత పద్మనాభ స్వామికి రిక్వెస్ట్ చేయడము, ప్రార్థించడం అనమాట. సో భగవంతుడు ఇలా ఆయన కౌస్తుభమణిని ఈ దిడవత తాలూకా కొడుకుగా పంపించారనమాట. సో ఎప్పుడైతే ఈ కులశేఖర్ అల్వార్ ఆవిర్భవించారు, ఆయన పుట్టారు, ఆయన ఒక హావభావాలు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగున్నాయన్నమాట, చాలా సాత్వికంగా అని. కాకపోతే చిన్నప్పటి నుంచి ఆయన భక్తి వైపు ఎటువంటి ఇది చూపించలేదు, కానీ చాలా సాత్వికంగా ఉన్నారు అండ్ ప్రతి దాంట్లో నిపుణంగా ఉన్నారు. సో చదువైనా నిపుణంగా ఉంటారు, ఆ బోస్ అని ఆరోస్తూ ఏదైనా ఫైటింగ్ చేయాలంటే కూడా నిపుణంగా ఉంటారు, చాలా సౌమ్య స్వభావం కలిగి ఉన్నారు, అందరూ ఆయన చాలా మెచ్చుకుంటున్నారు అన్నమాట. సో ఆయన ఒక చేర రాజ్యమే కాదు, పక్కనే ఉన్న చోళరాజ్యం మరియు పాండ్య రాజ్యంలో ఉన్న జనాలు కూడా అందరూ మాకు కూడా మీరే కావాలి రాజాగా అని చెప్పినప్పటికీ ఆ మూడు తనే పరిపాలించేవారనమాట. సో అంతా చాలా బాగానే జరుగుతుంది. ఎప్పుడైతే దృఢవర్త మహారాజా కొంచెం ముసలితనానికి చేరి ఉన్నారు, ఆయన వేచి ఉంటున్నారు ఎప్పుడు కులశేఖర్ కొంచెం పెద్ద అవుతూ తనకి రాజ్యం అప్పచెప్పేసి నేను వనానికి వెళ్ళిపోతానని. మనం ఇక్కడ చూస్తే పూర్వంలో ఉన్న రాజులందరూ వాళ్ళ ఒక స్వభావం ఎలా ఉందంటే, ఈ రాజ్యాన్ని చూసుకోవడం అంటే మా మీద ఏదో పెద్ద భారంగా ఉంది, సో తొందరగా నెక్స్ట్ పర్సన్ రెడీ అయిపోతే తనకు అప్పచెప్పేసి నేను భగవంతుడిని వేడుకోవడానికి వెళ్ళిపోవచ్చు కదా అని. సో ఇప్పుడున్న పాలిటికల్ రాజకీయ మనుషులు ఎలా ఉంటారంటే, ముసలితనం చేరినప్పటికైనా చేరిని వదలరు, అన్లెస్ అని అంటే యమరాజు వచ్చి బాబు లే అంటే అప్పుడు వరకు ఇంకా ఇది నాది ఇది నాది అని చివరి వరకు ఉంటారు. కానీ అప్పుడు అలా ఉండేది కాదనమాట, వాళ్ళకి అదేదో పెద్ద భారంగా ఉండేది అనమాట. ఎప్పుడు నెక్స్ట్ పర్సన్ రెడీ అవుతే తనకు అప్పచెప్పేసి నేను భగవంతుడిని ప్రార్థించడానికి నాకు సమయం కావాలని. సో తను కూడా వేచి ఉన్నారనమాట, ఇతను ఎప్పుడు కొంచెం పెద్ద అవుతాడో అన్ని తనకి అప్పచెప్పేద్దామని. సో అప్పుడు అలానే క్రమంగానే కులశేఖర్ కొంచెం పెద్ద అవ్వడము, తర్వాత ఇతనికి అన్ని అప్ చెప్పేసి ఆయన వనానికి వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే కులశేఖర్ రాజాగా అయ్యారు కూడా తన ప్రవర్తన చాలా బాగుంది, సద్ప్రవర్తన. అసలు ఆ పౌరులందరూ కూడా చాలా సుఖంగా ఆనందంగా తనతో ఉంటున్నారనమాట. సో అందరినీ చూసుకోవడం, వాళ్ళందరూ బాగానే ఉన్నారా లేదా. అండ్ ఆ రోజుల్లో లైక్ చాణక్య పండిత్ ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య అని ఒక రాజాగా రెడీ చేశారు, తను ఒక టైం టేబుల్ కూడా రెడీ చేశారు అసలు దాన్ని ఎలా ఉండాలి. సో వాళ్ళ స్కెడ్యూల్ ఎంత బిజీగా ఉండేదంటే, యాజ్ ఏ రాజా వాళ్ళు ఓన్లీ 4 hours or 5 hours మాక్సిమం గా పడుకుంటారనమాట, మిగిలిన అంతా వాళ్ళు చాలా బిజీ స్కెడ్యూల్ అనమాట. సో వాళ్ళ స్కెడ్యూల్లో 4.5-5 hours రోజు డివోషనల్ సర్వీస్ చేయడం కూడా వాళ్ళ టైం టేబుల్ లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం రాజా అంటే మనం ఏదో ఊహిస్తాము మామూలుగా, ఇప్పుడు మనకు విన్న స్టోరీస్ లోని మనం రాజా అంటే ఏదో పెద్ద సింహాసనం, ఇటుపక్క మినిస్టర్స్ అటుపక్క మినిస్టర్స్, కొంతమంది అప్సరాలు డాన్స్ చేస్తుంటే తను ఏదో అలా హారామ్స్ ఏదో తాగుతూ అది మనం ఊహిస్తాము. కానీ యాక్చువల్గా రాజా అనేది అదే కాదు, ఎన్ని బాధ్యతలు వాళ్ళకి ఉంటాయన్నమాట, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా చేసుకోవాలి, న్యాయం ఇవ్వాలి, అందరూ సేవంగా సుఖంగా ఉన్నారు లేదో తన బాధ్యత అనమాట. అండ్ ఒకవేళ పౌరులు ఎటువంటి అపరాధం చేసినప్పుడుగైనా, పాపం చేసినప్పటికీ, రాజ్యంలో ఏదైనా తప్పుగా జరిగిన కర్మ ఫలితం కూడా తనకి తగులుతుంది అనమాట. సో ఆ పొజిషన్ లో కూర్చోడం అనేది వాళ్ళకి ఏదో పెద్ద ఉత్సాహంగా ఉండేది కాదు. లైక్ ఇప్పుడు మనం భాగవతంలో వింటాము, ప్రియవ్రత మహారాజుకి మహారాజుగా ఉండంటే తను పారిపోయాడు వనంలోని, అందరూ బతమాన్ని తీసుకువచ్చి కూర్చోబెట్టారు, నాకొద్దు నాకొద్దు. ఆ రోజుల్లో అలానే ఉండదు, నాకొద్దు నాకొద్దు అందరూ ఎందుకు దాని మీద కూర్చోవాలి అని. సో ఇలా ఎప్పుడైతే రాజా కులశేఖర్ అల్వాల్ రాజాగా ఉన్నారో అందరూ చాలా సుఖంగా ఉన్నారు. కానీ కులశేఖర్ అల్వాల్ ఎటువంటి భక్తి అది చూపించట్లేదు, తను మామూలుగా ఒక సాత్విక మనిషిగానే ఉన్నాడు. ఒకరోజు ఏమవుతుందంటే, మామూలుగా ఇప్పుడు రాజులకి నిద్ర నుంచి లేపాలంటే ఒక పద్ధతి ఉండేది, వాళ్ళ తలుపు దగ్గర మినిస్టర్స్ అండ్ కొంతమంది ఆ వాయిదాలు తీసుకువెళ్ళి ఏదో ఇలా పాడుతూ, మీరు ఎంత గొప్ప వాళ్ళు, మీరు ఎంత గొప్ప వంశకి చేరి ఉన్నారు ఇలా పాడుతూ ఉంటే వాళ్ళు అప్పుడు అలా కళ్ళు తీర్చి పై లేస్తారనమాట. అది సిస్టమ్ అనమాట రాజుల్ని లేపాలంటే పొద్దున సరిగా. సో ప్రతిరోజు వీళ్ళు క్రమంగా ఇదే చేసేవారు, ఈ రోజు కూడా వెళ్ళారు. సో వెళ్ళినప్పటికీ వాళ్ళు ఇలా పాడుతూ ఉంటే ఒకవేళ తను లేసారనుకోండి, కొంచెం శబ్దం చేసినప్పటికీ వాళ్ళకి అర్థమై పోతుంది రాజా లేసారని, వాళ్ళు ఇంకా దాన్ని ముగించి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు ఎంతసేపు అయినప్పటికైనా తను నిద్ర నుంచి లేయట్లేదు అనమాట. వీళ్ళందరికీ ఇంకా టెన్షన్ అయిపోయి ఏమైపోయి ఉంటుంది అని గట్టిగా తలుపుని తీసివేశారు. అండ్ లోపలికి వెళ్ళిపోయి చూస్తే ఇంకా నిద్రపోయి ఉన్నారు, అసలు లేపినా కూడా లేకపోతున్నారు. అప్పుడు మొత్తం మీద మినిస్టర్ తన్ని లేపినప్పటికీ ఒకేసారి లేసారనమాట. సో అప్పుడు తను అన్నాడు అనమాట, నేను కళలో కృష్ణుని చూశాను అని తను చెప్పడం మొదలు పెట్టాడు కులశేఖర్ అల్వార్ అనమాట. నేను ఇలా కృష్ణుని చూశాను, సాక్షాత్ దేవాది దేవుని నేను ఇలా చూశాను కళలో అని మినిస్టర్స్తో చెప్తున్నారనమాట. మినిస్టర్స్ కూడా తన్ని పెద్దగా పట్టించలేదు, ఆ బాగుంది మంచి కళ వచ్చింది రాజాని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నుంచి తన లైఫ్లో మార్పులు మొదలయ్యింది. సో ఎందుకంటే ఎవరైతే భగవంతుడి తాలూకా పార్షదులు నిత్య పార్షదులు నిత్య భక్తులు వాళ్ళందరిలో భక్తి ఎలాగో ఉంటుంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు భౌతిక ప్రపంచంలో వస్తారు ఏదో ఒక రీజన్ కావాలి అది స్టార్ట్ చేయడానికి అనమాట. సో అలా లీలాగా చూపిస్తారనమాట. లైక్ ఇప్పుడు ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా భక్త రూపంలో వచ్చినప్పటికీ స్టార్టింగ్ ఆయన ఏం చూపించలేదు, నిమయ పండితుగా చాలా గర్వంగా తిరిగారు. తర్వాత మళ్ళీ ఆయన దీక్ష అయిన తర్వాత మార్పులు చూపించారు. అలానే ఇతను కూడా స్టార్టింగ్ లో మామూలుగానే ఉన్నారనమాట. సో అప్పుడు ఇక్కడ నుంచి ఆయన కంప్లీట్ గా మారిపోయారనమాట. రాజ్యం వైపు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏది చేయాలని తనకు అనిపించట్లేదు. అస్తమాన్ ఒక మాటే, నేను ఎవరికైనా అప్పచెప్పేద్దామా, నేను వెళ్ళిపోతాను, నాకేమీ వద్దు. అండ్ ఏ వస్తువులైతే తనకి ఆనందం ఇచ్చేది, ఇప్పుడు అది ఆనందం ఇవ్వట్లేదు అనమాట. సో ఎప్పుడైతే ఆ సభలో కూర్చుంటున్నాడో తనకు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళతో నేను ఎందుకు ఉండాలి, వీళ్ళందరూ పాపాలు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ ఇప్పుడు ఇంద్రియభోగంలో ఉంటారు, వీళ్ళందరూ శవాల్లాగా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే భగవద్భక్తి చెయ్యరు వాళ్ళ శరీరం శవకి సమానంగా ఉంటుంది, వీళ్ళంతా మృతు శరీరంతో ఉన్నారు, ఇలాంటి వాళ్ళతో నేను ఎందుకు ఉండాలి అని తనకి అందరి మీద విరక్తి వచ్చేసింది అనమాట. సో నేను అస్తమానం చెప్తున్నా, నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. సో అప్పుడు మినిస్టర్స్ అడుగుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే, నేను శ్రీరంగంకి వెళ్ళిపోతాను. శ్రీరంగం వెళ్ళి ఏం చేస్తారు? ఏం లేదు, శ్రీరంగంలో అప్పటికి చాలా మంది భక్తులు అక్కడ నివసించేవారు. ఎందుకంటే అప్పటికి శ్రీ సంప్రదాయకి చాలా ప్రాముఖ్యత్వం ఉంది, అండ్ శ్రీరంగంలో మాత్రం శ్రీ సంప్రదాయకి చెందిన చాలా మంది భక్తులు ఉన్నారనమాట. సో తను అంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నాకు భక్తులు ఒక సాంగత్యం కావాలి అని. సో అప్పుడు మినిస్టర్స్ అందరూ ఒక యుక్తి చేసుకుంటారనమాట, దీని అలా శ్రీరంగం పారిపోతే మన పరిస్థితి ఏంటి, తనలాగా ఎవరు లేరు అండ్ తన మీద చాలా మందికి శ్రద్ధ ఉంది, ఒకవేళ వేరే పర్సన్కి రాజాని పెట్టినా కూడా ప్రజల్ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. సో వాళ్ళు అనుకుంటారు తనకి ఏం కావాలి, భక్తులతో ఒక సాంగత్యమే కదా కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, శ్రీరంగంకి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్కడైతే భక్తులు ఉంటారో వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చారు, రండి మా రాజాతో కొంతసేపు ఉండండి అని. సో ఎప్పుడైతే ఈ రాజా ఇంకా రెడీ అయిపోతాను, నేను ఇలా వెళ్ళిపోతాను, తను ఎప్పుడైతే ఇలా బయలుదేరతారో అప్పుడు కావాలని వీళ్ళు భక్తుల్ని తీసుకొచ్చేస్తారు. సో భక్తుల్ని చూసి అప్పుడు మినిస్టర్స్ అంటారనమాట, మీరు ఎలా వెళ్ళిపోతారు, భక్తులు వచ్చారు కదా, మరి మీరు వాళ్ళని సేవని అందించాలి కదా. అప్పుడు అంటారు హా కరెక్టే కదా. సో అప్పుడు వాళ్ళని పాద నమస్కారం చేసుకుని వాళ్ళు కాలు కడిగేసి వాళ్ళని భోజనం పెట్టేసి వాళ్ళ దగ్గర కృష్ణ కథ వినేసి వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇతను రెడీ అయిపోతారు, నేను వెళ్ళిపోతాను శ్రీరంగం, అప్పటికి వేరే భక్తులు వస్తారు, అంటే వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళని ఎవరు చూస్తారో హా కరెక్ట్ కదా అయితే రండి అని అలా ఎలాగో ఎలాగో తను ఉంచుతున్నారనమాట అక్కడ. అండ్ శ్రీ సంప్రదాయంలో స్పెషలీ వైష్ణవ సేవకి చాలా ప్రాముఖ్యతనిస్తారనమాట. అఫ్కోర్స్ మన సంప్రదాయంలో కూడా, కానీ వాళ్ళ సంప్రదాయంలో మాత్రం అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో శ్రీ సంప్రదాయకి చేరిన గురువులు అంటారు, ఒక్కరోజు కూడా మనం ఎవరైనా శుద్ధ భక్తుడిని సేవని అందిస్తే భగవంతుడికి 60,000 సంవత్సరాలు పూజ చేసిన సమానంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళ సంప్రదాయంలో వైష్ణవ సేవ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇతను అనుకుంటాడనమాట, శ్రీరంగం వరకు నేను వెళ్ళి భగవంతుని చూస్తాను, కానీ ఇక్కడ భక్తులు వస్తున్నారు కదా, వాళ్ళు నేను వాళ్ళని సేవాన్ని అందించాలి కదా అని మళ్ళీ ఉండిపోతాడనమాట. అండ్ మనం చూస్తే కులశేఖర్ అల్వార్ ఆయన లైఫ్లో రాసిన రెండు మెయిన్ పుస్తకాలు ముకుందమాల స్తోత్రం, ఒక 53 శ్లోకాస్ ఉంటాయి దాంట్లో, అండ్ ఇంకోటి ఆయన రాశారు పెరుమల తిరుమూలి అనమాట. అది కూడా ఆ తిరుమూలి ఏదైతే ఉంది దాంట్లో ఒక 105 సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ సాంగ్స్లో కూడా మనం చూస్తే ఆయన ఏదొక్క పుణ్యక్షేత్రంలోనే ఉన్న ఆ దేవాది దేవుడిని పొగరుతూ చివర్లో అంటారు, అలాంటి దేవాది దేవుడి తాలూక భక్తుల తాలూక చరణార దిందలో నేను ఉండాలి అని. సో ఎప్పుడు చూసినా ఆ భగవంతుని పొగరుతాడు, కానీ చివరిలో అంటారు నాకు అలాంటి భగవంతుడి తాలూక భక్తుల సాంగత్యం కావాలి అని, అదే నేను కోరుతున్నాను భగవంతుడు అని అడుగుతాడు అనమాట. సో తనకి ఎప్పుడు అలా భక్తుల సాంగత్యంలో నేను ఉండాలి, వాళ్ళని సేవని అందించాలి, అతని జీవితం తాలూక గమ్యం అదే అనమాట. సో ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తనకి ఎలాగో రాజ్యం మీద ఎటువంటి ఆసక్తి లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ రామాయణం ఏదో ఒకటి ఎలా తన దగ్గర కూర్చొని చదువుతూ ఉంటారు. సో ఈ కథ నేను మీకు చాలాసారి చెప్పాను, ఎలా ఒకసారి ఆ బ్రాహ్మణాలు అందరూ కూర్చొని రామాయణం చదువుతున్నారు కులశేఖర్ అల్వార్ దగ్గర. సో రామాయణంలో ఒక కథ వచ్చింది అనమాట, జనస్థానం అనే ఒక ప్రదేశంలో ఎలా రామ లక్ష్మణ్ గుడుసు కడుతూ ఉంటే అక్కడ సూర్పంఖ రావడము, అండ్ సూర్పంఖ శ్రీరాముడిని కోరుకోవడము, శ్రీరాముడు లక్ష్మణ్ దగ్గర పంపించడం, లక్ష్మణ్ వద్దనేసరికి ఈవిడ సీతని అటాక్ చేయడము, అండ్ మొత్తం మీద ఎప్పుడైతే సూర్పంఖ సీతమాతని ఆక్రమిస్తుంది, లక్ష్మణ్ ఆ సూర్పంఖ తాలూక ముక్కుని నరికేస్తాడు. సో అప్పుడు ఆ సూర్పంఖ వెళ్ళి ఖరదూషణ్ణి తీసుకొచ్చేస్తుంది. సో ఆ ఖరదూషణ్ వాళ్ళతో పాటు ఒక 14,000 రాక్షసాన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తారనమాట. సో ఆ 14,000 రాక్షసాలతో ఎప్పుడైతే ఆ యుద్ధము శ్రీరాముడు చేస్తున్నారు, ఆయన ఒక్కరే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ 14,000 రాక్షసాలు వస్తారు, శ్రీరాముడు లక్ష్మణ్తో అంటారనమాట, నువ్వేం చేస్తావంటే సీతామాతని ఒక గుహ లోపల దాసే, ఆయన ఆ గుహ తాలూకు ద్వారం దగ్గర నువ్వు నిలబడు, నువ్వు ఆవిడని కాపాడుతూ నేను ఒక్కడిని సరిపోతాను ఈ రాక్షసాలను చంపడానికి. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను ప్రభుజీ పంచవటికి వెళ్ళాము, అండ్ స్పెషలీ ఆ గుహలో వెళ్ళాము ఎక్కడైతే సీతామాతని లక్ష్మణ్ ఉంచారు. చాలా చిన్న దారి ఉందన్నమాట, అసలు లోపలికి వెళ్ళినప్పటికి ఊపిరి రావట్లేదు. అసలు ఎలా కూర్చున్నారు సీతామాత గుహలో, ఇంత ఉందన్నమాట, ఇంత చిన్న దాంట్లో లోపలన్నమాట. సో లక్ష్మణ్ అక్కడికి ఉన్నారనమాట. సో ఎప్పుడైతే శ్రీరాముడు ఒక్కరే ఆ 14,000 రాక్షసాలతో ఫైటింగ్ చేస్తూ ఉంటే దాన్ని చూడడానికి గంధర్వలోకం నుంచి సిద్ధలోకం నుంచి దేవతలు అందరూ వాళ్ళు వాళ్ళు విమానాల్లో వచ్చి చూస్తున్నారనమాట. అంటే ఆ ఒక సీన్ అనమాట. సో కాకపోతే ఇతను ఒక్కరే ఇక్కడ 14,000 రాక్షసాలు. సో దేవతలు పరస్పరం మాట్లాడుకుంటున్నారు, అయ్యో ఇది ఫేర్ కాదు కదా, ఇటు కూడా కొంతమంది ఉండాలి కదా అని వాళ్ళు సంభాషిస్తున్నారు అనమాట. సో వాల్మీకి రామాయణంలో అదొక శ్లోకం వస్తుంది అనమాట, ఈ దేవతలు ఇలా సంభాషించడం అనమాట. వాళ్ళు అంటారు చతుర్దశ సహస్రనామ, చతుర్దశ సహస్రనామ అంటే 14,000 రాక్షస భీమకర్మనామ. ఈ రాక్షసాలందరూ మామూలు రాక్షసులు కాదు, భీమకర్మనామ ఏదో గొప్ప గొప్ప మిరాకల్స్ గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఏకస్య రామధర్మాత్మ ఇతను ఒక్కడే ఉన్నారు ఇక్కడ శ్రీరాముడు. అలా ఇలాంటి యుద్ధం ఫేరేనా, కథం యుద్ధం భవిష్యతి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ సంస్కృత శ్లోకాన్ని వాల్మీకి రామాయణంలో ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ఆ శ్లోకాన్ని పలుకుతున్నాడు అనమాట, ఏకస్య రామ ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి, చాలా తప్పు అవుతుంది అని. సో అప్పుడు ఈ మాత్రం కథలో లీనైపోయి ఉంటారనమాట కులశేఖరాల వారు. సో ఆయన వెంటనే ఇంకా అలసిపోతారనమాట, అది ఎలా జరిగిందనమాట, ఏకస్య రాముడు ఒక్కడే ఉన్నాడా, ఆయన ఒక్కడే కాదు నేను ఉన్నాను కదా, నేను వెళ్తాను కదా అని వెంటనే లేసిపోతారనమాట. సో అతను కథలో కంప్లీట్ గా విముక్తం అయిపోతాడనమాట. అసలు ఎప్పుడో అయిపోయిన కథ అనేది కాదు, సాధారణంగా కథ వినప్పటికీ మామూలుగా మనం కాన్సన్ట్రేషన్తో వినాలి. అసలు లీనం అయిపోవడం అనేది చాలా గొప్ప స్టేజ్. మనం మాత్రం చిన్న ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు వినడానికి, అప్పటికి మన హెడ్లా వెళ్ళిపోతుంది, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, లేట్ వచ్చారు, అన్ని రకాలుగా. అంటే మనం ఇంత కాన్సన్ట్రేట్ గా వినలేము. అఫ్ కోర్స్ వాసుదేవ కథ రుచి రావాలంటే ఎన్ని జన్మాలు, ఎన్ని ఆస్చరిటీస్, ఎన్ని జపాలు చేసినప్పటికీ ఆ కాన్సన్ట్రేషన్ మనలో వస్తుంది, ఎవరు ఏం చేసినా నాకు మాత్రం కథ వినాలని ఉంది. అండ్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి తెలిసిన కథ కూడా సెకండ్ టైం ఒకవేళ రిపీట్ చేశారనుకోండి, అప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ పోతుంది, ఇదా ఇది నాకు ఆల్రెడీ తెలుసు, చాలాసారి విన్నాను అని వెంటనే మనలో ఒక గర్వం అనేది, మళ్ళీ వినాలని కూడా మనకు ఉండదు, నాకు తెలుసు కదా ఏదైనా కొత్తగా చెప్తే విందామని. కానీ భక్తిలోని భగవత్ కథలు కొత్త వినడానికి మనం కూర్చోలేదు, ఏదైతే వినేసాము దాన్ని కూడా మళ్ళీ 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 వింటూ దాన్ని ఆనందించాలి, దాన్ని ఊహించుకోవాలి, అసలు ఇలా అయింది అలా అయింది. దట్ మీన్స్ మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు. ఎప్పుడైతే మీకు కథలో ఎప్పుడు కొత్త కొత్తగా కావాలంటే మీరు ఏదో సినిమా చూసినట్లు ఉందన్నమాట, ఈ సినిమా చూస్తే మీకు కొత్త సినిమా వేస్తే బాగుండేది అని. ఇది సినిమా కాదు కదా, భగవంతుడు ఒక కథ, అయిపోయిన కథ, అందరికి తెలిసిన కథ, కానీ మళ్ళీ మళ్ళీ దాన్ని వినాలి. సో తల్వారు మాత్రం కంప్లీట్ గా దీంట్లో లీనం అయిపోతారు అనమాట. సో ఆయన అంటే ఎలా ఊహిస్తున్నారంటే ఇప్పుడు జరుగుతుంది, ఆయన కళ్ళు ముందని ఆయన ఊహిస్తున్నారనమాట. సో వెంటనే ఆయన లేచి అంటారనమాట, సైనికులారా రండి, అందరూ వచ్చేయండి, శ్రీరాముడి దగ్గర శంఖచక్ర గదాపద్మ ఉండొచ్చు కానీ నాలాంటి భక్తులు కూడా ఉన్నారు, ఎవరి దగ్గర అయితే సైనికులు ఉన్నారు, నాకేం పర్వాలేదు, నా దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారని ఆయన అలా అరిచినప్పటికీ సైనికులకి మినిస్టర్కి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఫైట్ చేయాలి అని. కానీ ఒకవేళ ఆ నిమిషం ఆయనకి ఏదైనా చెప్తే ఆయన కోపం వచ్చిస్తుంది, అసలు ఆయన ఎవరి మాట వినరు. సో అప్పుడు వాళ్ళు కూడా సరే అయితే ఎస్ విఆర్ రెడీ అని. సో అప్పుడు శ్రీరామచంద్ర భగవానికి జాయ్ జాయ్ అంటూ సైనికులందరినీ తీసుకుని వేగంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు వీళ్ళు మినిస్టర్స్ ఆలోచిస్తారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, అప్పుడు వాళ్ళ ఒక యుక్తి చేసుకుంటారు. కొంతమంది సైనికులకు అంటారనమాట, మీరు గుర్రాలని కొంచెం వేగంగా వెళ్ళిపోయి మళ్ళీ అటు వెళ్ళి అలా తిరిగి రండి అని తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పండి అనమాట, యుద్ధం అయిపోయింది, శ్రీరాముడు గెలిచారని. అప్పుడు ఆయన ఓకే అయిపోతారని. సో అప్పుడు వాళ్ళు అలానే చేస్తారు, కొంతమంది సైనికులు ఫటాఫట్ గా ముందుకు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇలా గుర్రాల మీద తిరిగి వస్తారు. అండ్ ఎప్పుడైతే ఈయన అలా వేగంగానే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వీళ్ళు అంటారు, మహారాజుకి జై జై హో, ఆపండి ఆపండి, ఏమైంది, అదే శ్రీరాముడు గెలిచారు అని. అవునా గెలిచారా, అయితే రండి ఫీస్ట్, చలో రండి వెనక వెళ్ళిపో, అయితే ఇప్పుడు భోజనాలు పెడదాం, అయితే రండి రండి మూసేసిపోయి భోజనాలు పెడదాం, శ్రీరాముడు గెలిచారని. సో మీరు ఊహించండి అసలు రాజ్య తాలూకు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ రామాయణంలో ఏమొస్తే దాంతో వాళ్ళ జీవితము నడుస్తుంది అనమాట. ఒకవేళ రామాయణంలో సీతారామ కళ్యాణం వచ్చిందనుకోండి, ఇంకా ఆ రోజు అందరికీ విందు అనమాట, రండి ఈ రోజు ఇంకా భోజనాలు అనమాట. అండ్ ప్రతిరోజు ఆ సీతారామ విగ్రహాలని ఊరేగింపు అనమాట రాజ్యంలోని. అందుకోసం ఆ కులశేఖర్ అల్వాల్ ఒక ప్రణామ మంత్రం అంటే ఆయనకి నమస్కారాలు చెప్పినప్పటికీ అక్కడ ఒక శ్లోకం వస్తుంది అనమాట, రంగయాత్ర దినే దినే. ఎవరి రాజ్యంలో అయితే రంగయాత్ర ప్రతిరోజు సీతారాముడిని ఊరేగింపు తీసుకువెళ్తారు, అలాంటి కులశేఖర్ అల్వార్కి నా నమస్కారాలని ఆ ఒక శ్లోకంలో వస్తుంది అనమాట. అంటారు కుష్యతే యస్య నగరే, కుష్యతే యస్య నగరే అంటే ఎవరి నగరంలో అయితే ప్రతిరోజు పౌరులు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు భయంతో మాట్లాడుకుంటారు అనమాట, అమ్మని రాజా వెళ్ళిపోయారా శ్రీరంగం, రేపు వెళ్ళిపోతున్నారా అని అలాంటి మాటలు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు టెన్షన్, ఇతను ఎప్పుడు రెడీగానే ఉంటారు సామాన్తో, శ్రీరంగం వెళ్ళిపోతాను నేను, శ్రీరంగం వెళ్ళిపోతాను. సో వాళ్ళకి ప్రతిరోజు అనమాట రూమర్స్ అనమాట, ఎవరొకరు అంటారు ఆయన రేపు వెళ్ళిపోతున్నారంటే అవునా, కానీ మళ్ళీ ఆ రోజు ఎలాగో వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకా. సో కుష్యతే యస్య నగరే, ఎవరి నగరంలో అయితే ప్రతిరోజు అదే మాట, రాజా వెళ్ళిపోయారా రాజు వెళ్ళిపోతున్నారా అని. తర్వాత రంగయాత్ర దినే దినే, ఎవ్రీ డే అక్కడ సీతారాము ఊరేగింపు తీసుకువెళ్తారు. అంటే మనం జగన్నాథ రథయాత్ర ఒక్కసారి తీస్తాము, రోజు ఇక్కడ రథయాత్ర అనమాట. తర్వాత అంటారు తమహం శిరసం వందే, తమహం శిరసం వందే, అలాంటి రాజానాం కులశేఖరం, అలాంటి రాజా కులశేఖరికి నా నమస్కారాలు అని ఆ శ్లోకం వస్తుంది అనమాట. సో ఒక్కసారి ఏమవుతుందంటే, ఈ బ్రాహ్మణుడు ఎవరైతే రోజు వచ్చి రామాయణం చదువుతారో, మినిస్టర్స్ అందరికీ అందరూ తనకి ఒకసారి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, బాబు నువ్వేం అనుకోకపోతే రామాయణంలో వచ్చిన మంచి విషయాలు వివరంగా చెప్పు, కానీ ఏ విషయాలు అయితే కొంచెం దుఃఖంగా ఉంటాయి అది కొంచెం స్పీడ్గా వెళ్ళిపో, లేదంటే ఒమిట్ చేస్తూ వెళ్ళిపో, నీకు రాజా పరిస్థితి తెలుసు కదా, మనం ఆయన్ని కంట్రోల్ చేయలేము అనమాట. సో తను కూడా బాగా ట్రైన్డ్ అయిపోయారనమాట, ఎప్పుడైతే ఇలాంటి ఏదైనా విషయాలు వస్తే కొంచెం స్కిప్ అయిపోతూ వెళ్ళిపోతాడనమాట, మంచి విషయాలు వివరంగా చెప్తారనమాట. ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే తనకి ఏదో పని పుట్టిందనమాట, ఏదో పని వచ్చినప్పటికీ తన కొడుకుని చెప్పాడనమాట, ఒకసారి నువ్వు వెళ్ళు, ఎందుకంటే ఒకరోజు కూడా గ్యాప్ రాకూడదు, నువ్వు వెళ్ళి రామాయణం చదువుకుని నా పనులు సర్దుకొని వస్తానమాట. కానీ చెప్పడం మర్చిపోయాడు, అలాంటి విషయాలు ఏమైనా వస్తే దాన్ని స్కిప్ చేయాలని చెప్పడం మర్చిపోయాడు. సో ఇప్పుడు ఇతను మామూలుగా చదువుతున్నాడు, సో చదువు చదువుతూ లైన్కి వచ్చాడనమాట, మారిచి వచ్చాడు, తన లేడీగా వచ్చాడు, శ్రీరాముడు తన వెనక వెళ్ళాడు, ఇలా అతని లక్ష్మణ్ అని పిలుస్తూ మాయా చేశాడు ఈ మారిచిడి, మారిచి సో సీతామాత లక్ష్మణ్ని పంపించేశారు, మొత్తం మీద రావణాసురు వచ్చి సీతామాతని అపహరించారు, అండ్ సీతామాతని తీసుకొని లంకకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇంకా ఆ మాట అంటారు, మళ్ళీ కులశేఖర్ అల్వార్ ఇంకా నిలబడిపోతారనమాట, సీతామాతను తీసుకుని అతను లంకకి వెళ్ళిపోవడం ఏంటి, అసలు నేను లేనేంటి, నేను ఇప్పుడు వెళ్ళి కాపాడదాను సీతమ్మ దగ్గర, రెండు లంకకి వెళ్దాం అందరూ అని. ఇప్పుడు ఈ మెసేజ్ వస్తాను, ఎవరు వచ్చాడు ఈ రోజు రామాయణ చదవడానికి, నీకు అసలు బుద్ధి లేదా, నాకేం తెలుసు నేను ఫస్ట్ టైం వచ్చానండి, నేను మామూలుగా రామాయణ చదివా, నేనేం చేయలేదంటే తనకు అందరూ తిడుతున్నారనమాట, ఈయన ఇంకెవరు మాట వినట్లేదు, రెండు అందరు లంకకి వెళ్ళిపోదాం, రండి రండి అని అందరూ సైనికులు ఇంకేం చేస్తారు, అందరూ రెడీ అయిపోయారు, సరే మహారాజు లంకకి వెళ్ళిపోతాం అని. సో సైనికులందరూ రెడీ అయిపోయారు, రాజా రెడీ అయిపోయారు, అంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీరు ఉండడం కేరళలో ఉంటున్నారు. సో వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు, ధనుష్కోటి వరకు వెళ్ళిపోయారు, రామేశ్వరం అక్కడ వరకు వెళ్ళిపోయారు, మొత్తం మీద ఆ ధనుష్కోటి ప్రదేశానికి వచ్చేసారు, ఎక్కడైతే ఆ సేతు బంధం జరిగింది. అండ్ అక్కడ ఇప్పుడు ఆ సముద్రం వచ్చేసింది. సో కులశేఖర అల్వాల్కి తెలుసు ఇప్పుడు సముద్రం దాటి వెళ్ళాలి లంకకి అని. సో ఇప్పుడు తన సైనికులందరికీ అంటున్నారనమాట, చలో ఇంకా వెళ్ళిపోదామని, కానీ ఎవరు వెనక రావట్లేదు, సముద్రం లోపల ఏం చేస్తారు, మునిగిపోతారు కదా. కానీ తను మాత్రం ఇంకా ఎవరి వైపు చూడకుండా తను వెళ్ళిపోతున్నాడు అనమాట, గుర్రాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట. మొత్తం మీద ఆ గుర్రం మునిగిపోయింది, తిని ఇంకా మునిగిపోతున్నాడు, కానీ కూడా నేను వస్తున్నాను, ఓ రావా, నువ్వేమనుకుంటున్నావు, లంక మొత్తం కాల్చేస్తాను నేను, అసలు నన్ను మామూలు అనుకుంటున్నావు ఏంటి అని. అసలు అలా అలా మాట్లాడుతూ వెళ్ళిపోయినప్పటికీ ఆ సముద్ర తాలూకా నీళ్ళు తన నడ వరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ మినిస్టర్స్ ఇంకా అలా నిలబడి ఉండడానికి మనం ఏం చేయలేము, మన రాజా ఈ రోజు ఇంకా అలా సమాధి అయిపోతాడేమో అని. మొత్తం మీద ఏం చేస్తున్నారంటే ఇటు శ్రీరాముడు సీతమాతను తీసుకుని వచ్చేస్తున్నారు సముద్రం నుంచి బయటికి అనమాట. వచ్చి కులశేఖర్ చెప్తున్నారు, కులశేఖర్ నేను గెలిచాను చూడు సీతమాతను తీసుకొచ్చేసాను. అప్పుడు కులశేఖర్ హా మీరు గెలిచారా చూడు సీతను తీసుకొని వచ్చేసాను గెలిచాను నేను చూడు మనం వెనుకెళ్ళిపోదాం నేను యుద్ధం గెలిచాను అని. సో అప్పుడు ఇంకా శ్రీరాముడు కులశేఖర్ చేతి పట్టుకుంటారనమాట, చేతి పట్టుకుని తనని తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అప్పుడు ఆయనతో చెప్తూ ఉంటారనమాట, సో నేను ఎలా అయితే ఈ సముద్రం నుంచి నేను నీకు తీసుకుని వెళ్ళిపోతున్నాను కాపాడుతూ, అలా ఈ భవసాగరం నుంచి నేను నీకు కాపాడుతాను కులశేఖర్, ఈ శరీరం వదిలేసిన తర్వాత నువ్వు తిన్నంగా నా దగ్గరికి వస్తావు అని ఇలా వాగ్దానం ఇస్తూ తన్ని పట్టుకొని రాజ్యం దగ్గరికి వదిలేసి మళ్ళీ శ్రీరాముడు వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు తను మళ్ళీ ఆనందంలో అనమాట, ఆహా గెలిచారు కదా శ్రీరాముడు, సో ఇప్పుడు మనం మళ్ళీ విందు చేసుకుందామని ఇంకా అందరు ఆనందంతో ప్రసాదం తీసుకోవడం అనమాట. సో ఇలా రోజు గడుపుతున్నాయన్నమాట రోజులు. కానీ మినిస్టర్స్ అందరికి చాలా తలనొప్పి అయిపోతుంది అనమాట, ఏ రోజు ఎక్కడ ఏం చెప్తారో తెలియదు, ప్రతిరోజు ఒక టెన్షన్, ఎక్కడ ఏం చెప్తారు ఎక్కడ మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. రామాయణంలో ఏం జరిగితే దాని ప్రకారం మొత్తం అందరు సిటిజన్స్ జీవితం దాని మీద ఆధారపడి ఉందన్నమాట. సో మొత్తం మీద ఈ వీళ్ళు మినిస్టర్స్ ఆలోచిస్తారనమాట, మన రాజుకి ఏమైంది, తనకి ఒక రోగం అయింది, ఆ రోగం తాలూకా పేరేంటి భక్తి, ఆ భక్తి తాలూకా రోగాన్ని అసలు తనకి ఎవరు ఇచ్చారు, ఈ భక్తులు, ఈ భక్తులు మాత్రం ఆ రాజాతో దూరం చేసేస్తే అసలు ఈ గొడవ అంతా పోతుంది అనమాట. కానీ రాజా ఈ భక్తుల్ని అసలు వదలడు, ఎందుకంటే తన రాజ్యంలో ఎవరైనా భక్తుడు ఉంటే, తనకి తిలక ధరించి ఉంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ ఎంట్రన్స్ అనమాట, ఎవరు పర్మిషన్స్ కూడా అవసరం ఉండదు, అంతలాగా అలా తిరుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళు అనుకుంటారు మనం ఒక యుక్తి చేద్దాము, ఎప్పుడు అలా చేసినప్పటికీ రాజాకి ఆ భక్తుల మీద విరక్తి వచ్చేయాలి, వాళ్ళ ఇష్టం ఉండకుండా చేద్దాము అని. సో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఈ భక్తులు రోజు వచ్చి సీతారాం లక్ష్మణ్ హనుమాన్ ఒక విగ్రహాన్ని అలంకరిస్తూ ఉంటారు కదా, సో అక్కడ శ్రీరాముడికి ఒక ముత్యాల హారం ఉందన్నమాట, ఆ ముత్యాల హారాన్ని తీసుకుని వాళ్ళు దాచేస్తారనమాట. అండ్ రాజా దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, ఎవరో దొంగలించేశారు ఆ శ్రీరాముడి తాలూకా ఖరీదైన హారం కనిపించట్లేదు. సో రాజా అంటారు ఎవరు దొంగలిస్తారు మన రాజ్యంలోనే, సరిగ్గా చూడండి అంటే లేదు రాజా అది పోయింది అని. సో అప్పుడు ఆ మినిస్టర్స్ అందరూ చెప్తారు మాకైతే అనిపిస్తుంది ఆ భక్తులు చేసి ఉంటారు. సో అప్పుడు కులశేఖర్ అల్వారు ఇంకా అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు భక్తుల గురించి, వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, మళ్ళీ మినిస్టర్స్ అంటారు మళ్ళీ మేము చేస్తున్నాం ఏంటి పూజ అలంకారం, వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వెళ్తున్నారు వాళ్ళే తీసుకుని ఉంటారు. సో అప్పుడు కులశేఖర్ అల్వార్ అంటారనమాట, ఎవరికైతే శ్రీరాముడి మీద ఆసక్తి ఉంది వాళ్ళకి ఆ ముత్యాలహారం ఏం ఆసక్తి ఉంటుంది, ఎవరికైతే ఒకసారి దేవాది దేవుడితో ప్రేమ అనేది ఏర్పాటు అయ్యింది ఆ ముత్యాల హారం మీద వాళ్ళకి ఏం ఆసక్తి ఉంటుంది, నేను నమ్మను. సరే మొత్తం మీద మీరు అందరు చెప్తున్నారు కదా, అయితే ఒక పని చేయండి, ఒక మట్టి కుండ తీసుకురండి, ఆ కుండ లోపల ఒక కోబ్రా పాము తీసుకుని రండి అని చెప్తారనమాట. ఇప్పుడు ఆ మినిస్టర్స్ అందరూ చాలా ఆనందిస్తారు, అయితే ఆ భక్తుల పని అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకి శిక్షిస్తారేమో రాజా అని. వాళ్ళు ఇంకా పరిగెత్తి పరిగెత్తి తీసుకొచ్చేస్తారు ఒక మట్టి కుండ, దాని లోపల ఒక విషపరీతమైన ఒక కోబ్రా పాము, దానికి మూత పెట్టి తీసుకొస్తారు, ఇగో రాజా తీసుకొచ్చామని. అప్పుడు రాజా అంటారు మీరందరు ఇలా కూర్చోండి. సో అందరు కూర్చున్నారు. ఇప్పుడు రాజా అంటారు ఒకవేళ ఈ భక్తులు ఆ హారంని ముట్టుకొని ఉంటే నేను నా చేతి ఇప్పుడు ఈ కుండలో వేస్తాను, ఒకవేళ ఈ పాము నాకు కరిచింది అనుకోండి ఈ వీళ్ళు తీసుకున్న లెక్క అనమాట, ఈ భక్తులు, ఒకవేళ నన్ను కరవలేదు అనుకోండి ఈ భక్తులు తీసుకోలేదు అని. సో అప్పుడు అలా చేసి తన చేతులు లోపలికి పెడతాడనమాట. సో అఫ్ కోర్స్ కృష్ణ తాలూకా భక్తుడు అని, భక్తులు ఎలాగో ఏమీ తీసుకోలేదని అసలు ఆ కోబ్రా తనకి ఏది చేయదనమాట. సో తను ఎప్పుడైతే అలా చేతి తీస్తారో అప్పటికి మినిస్టర్స్ అందరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి తన కాలు మీద పడిపోతారనమాట. అసలు మీరు ఇలా చేసినప్పటికీ వాళ్ళకి భయం కదా ఒకళ్ళ రాజాకి ఏమైనా అయిపోతే, సో మమ్మల్ని క్షమించండి మేము అదంతా అబద్ధం చెప్పాము, మీ భక్తులు ఏం చేయలేదు కావాలి నేను ఇలా చేశాను మీకు వాళ్ళ మీద విరక్తి రావాలని. సో అప్పుడు రాజా చెప్తారు సరే నేను మీకు క్షమించాను, కాకపోతే మీ పనిష్మెంట్ ఏంటంటే మీరు ఇకపైన ఈ భక్తులకి మీరు సేవని అందించండి అని ఆయన పనిష్మెంట్ ఇస్తారు, కాకపోతే ఇకపైన నేను ఇంకా ఇక్కడ నివసించలేను, నాకు ఇంకా ఈ మీరు చేసిన ఈ యుక్తులతో నాకు ఇప్పటికే విరక్తి ఉంది ఈ రాజ్యం మీద ఈ రాజకీయాల మీద నాకొద్దు, సో నేను ఇప్పుడు శ్రీరంగంకి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఇనఫ్ అయిపోయింది, మీరు ఇకపైన భక్తుల్ని సేవని అందిస్తూ ఉండండి. అండ్ తన కొడుకు పేరు కూడా దృఢవ్రత అని పెట్టారనమాట. సో తన కొడుకుకి రాజ్య అప్ చెప్పేసి ఆయన శ్రీరంగంకి వెళ్ళిపోతారనమాట. సో అక్కడ ఆయన శ్రీరంగంలో కొన్ని రోజులు, మళ్ళీ చిత్రకూటికి వెళ్తారు, అయోధ్యకి వెళ్తారు, కాంచీపురంకి వెళ్తారు, అలా చాలా ప్రదేశాలు ఆయన తిరుగుతారు. మొత్తం మీద మన్నార్ కోయిల్ అని ఒక ప్లేస్ ఉందనమాట తిరునాల్ వెళ్లి దగ్గర, అక్కడ రాజగోపాల విగ్రహాలు ఉంటాయన్నమాట, కృష్ణుడి తాలూకా విగ్రహాలు. ఆ రాజగోపాల స్వామి విగ్రహాలకి సేవాని అందిస్తూ అట్ ద ఏజ్ ఆఫ్ 67 ఆయన అక్కడ పరంపదిస్తారనమాట. కాకపోతే ఎప్పుడైతే ఆయన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి రోజు దర్శనంకి వెళ్లేవారు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లోని ఒక ప్లేస్ ఉంది, దాన్ని కులశేఖర్ మండపం అంటారు అనమాట. ఆయన అక్కడ కూర్చొని ఈ ముకుంద మాల స్తోత్రాన్ని రచించారనమాట. సో ఇది చాలా చాలా బ్యూటిఫుల్ పోయమ్స్ ఉన్నాయి, సంస్కృత్ పోయమ్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా రాజా కులశేఖర్ గొప్ప సంస్కృత పండితుడు, తనకి మలయాళము సంస్కృతి చాలా బాగొచ్చు, కానీ ఈ ఒక్క శ్లోకాల్లో తన పండితత్వం చూపించడానికి ఆయన ప్రయత్నించలేదు. చాలా సింపుల్ గా, అంటే ఇది ఎలా ఉందంటే రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనమాట, తన హృదయం నుంచి హార్ట్ ఫెల్ట్ ప్రేయర్. చాలా సింపుల్ భాష, చాలా సరళంగా, ఎవరికైనా ఈజీగా అర్థమైనట్లు ఆయన రాశారనమాట. సో దీనికి ముకుంద మాల స్తోత్రం అంటారు, ఎందుకంటే భగవంతుడికి ఆయన ప్రేమతో అర్పించిన హారం అనమాట. మాల అంటే హారం, దండ అనమాట. సో ముకుంద మాల, ముకుంద అంటే భగవంతుడి తాలూకా ఒక పేరు ముకుంద. ముకుంద అంటే ఎవరైతే మోక్షాన్ని ఇస్తారు, మోక్షాన్ని దదాతి మోక్షం, ఎవరైతే మోక్షాన్ని ఇస్తారో దాన్ని ముకుంద అంటారు. సో ముకుంద మాల స్తోత్ర భగవంతుడి తాలూకా ఆయన ఈ ఒక 53 శ్లోకాస్ లోని భగవంతుడికి ఎన్నెన్నో మంచి పేర్లతో పిలుస్తారనమాట. సో ఈ యొక్క హారము భగవంతుడిని ఆనందపరచడానికి సమర్పించిన హారంని ముకుందమాల స్తోత్రం అంటారనమాట. సో ఇప్పుడు మీరందరు మీ ఫోన్స్ లో ముకుందమాల స్తోత్రం తీస్తే మనం ఒక్కొక్క శ్లోకం పారాయణ చేసి దాని ఒక అర్థంని తెలుసుకుందాము. ముకుందమాల స్తోత్ర ఇస్కాన్ డివోటీస్ కోసం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ కృష్ణ సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. ప్లస్ దీన్ని 1895 భక్తి వినోద్ ఠాకూర్ సంస్కృత్ లో ట్రాన్స్లేట్ చేశారు, దీని మీనింగ్ అంతా కమెంట్రీ రాశారు. అండ్ 1950 శ్రీల ప్రభుపాద్ కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేశారు, కాకపోతే ఆయన 6 శ్లోకాస్ వరకు ట్రాన్స్లేట్ చేశారు. సత్యవతి మాతాజీ ప్లీజ్, ఆవిడకి రాదేమో, ఎవరైనా స్విచ్ ఆఫ్ చేసేస్తే ఆవిడ ఫోన్ మీద, ఆవిడకి రాదు, ఎలా చేయలేము. సో 1895 భక్తి వినోద్ ఠాకూర్ దీన్ని ట్రాన్స్లేట్ చేశారు సంస్కృత భాషలో అండ్ పబ్లిష్ చేశారు. అండ్ తర్వాత 1950 శ్రీల ప్రభుపాద్ దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు, కాకపోతే శ్రీల ప్రభుపాద్ ఓన్లీ 6 శ్లోకాస్ వరకు చేశారు. ఆ తర్వాత శ్రీమద్ భాగవతం ట్రాన్స్లేషన్ లో ఆయన బిజీ అయిపోయారు. అండ్ ఆ తర్వాత ఎప్పటికైనా అది కంప్లీట్ చేయలేకపోయారు, ఓన్లీ 6 శ్లోకాస్ వరకు దాన్ని ట్రాన్స్లేట్ చేసి వదిలేశారు. కానీ శ్రీల ప్రభుపాద్ కి ముకుందమాల స్తోత్రం అని చాలా ఇష్టమని మనకు ఎలా తెలుసు అంటే, ఆయన లెక్చర్స్ లోని పుస్తకాల్లోనే ముకుందమాల స్తోత్రం నుంచి శ్లోకాలైన కోట్ చేసి ఉంటారు, కోట్ చేస్తూ ఉంటారు. అండ్ స్పెషల్లీ ఆ కృష్ణ త్వదీయ పాద పంకజ పంజరాంతం అది మాత్రం స్పెషల్ గా ఆయన కోట్ చేసేవారు. అండ్ ఎప్పుడైతే ఆయన శ్రీమద్ భాగవతం 3 volumes ప్రింట్ చేశారు, అక్కడ కూడా ఆయన ఇంగ్లీష్ బుక్స్ లో దాని పేరు రాశారు ముకుందమాల, కంప్లీట్ అవ్వకపోయినా కూడా అక్కడ రాశారు ముకుందమాల స్తోత్రం అని. సో డివోటీస్ కి అర్థమైంది శ్రీల ప్రభుపాద్ వాంట్స్ దీని ట్రాన్స్లేషన్ ఉండాలని. సో అప్పుడు 1989 జీబీసీ డిసైడ్ చేశారనమాట దీన్ని కంప్లీట్ చేద్దామని. సో అప్పుడు వాళ్ళు సత్స్వరూప్ మహారాజ్ని రిక్వెస్ట్ చేశారు. సో అప్పటికి సత్స్వరూప్ మహారాజ్ శ్రీల ప్రభుపాద 6 volumes బయోగ్రఫీ కంప్లీట్ చేసి ఉన్నారు. సో అందరికీ ఆయన మీద ఒక ఇది ఉంది, ఆయన బాగా చేసేయగలుగుతారని. సో అప్పుడు సత్స్వరూప్ మహారాజ్ గోపి పరాంధన్ ప్రభు హెల్ప్ తీసుకుని ఇద్దరు కలిసి ఆ 7th శ్లోకా నుంచి మిగిలిన 53 శ్లోకాస్ వరకు ట్రాన్స్లేషన్ అండ్ కమెంట్రీ ఇంగ్లీష్లో చేశారు. సో మ్యాక్సిమం అయిన శ్రీల ప్రభుపాద్ కృష్ణ బుక్ నుంచి ఇక్కడక్కడ నుంచి కూడా కోట్ చేసి ఉన్నారనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్, ప్రభుపాద్ వాంటెడ్ డివోటీస్ దీన్ని చదవాలి అని. సో శ్రీవల్లభేతి వరదేతి దయా పరేతి, భక్త ప్రియేతి భవలుంధన కోవిదేతి, నాథేతి నాదశయనేతి జగన్నివాసతే, అలపినాం ప్రతిదినం కురు మాం ముకుంద. సో ఇక్కడ అంటున్నారు శ్రీ వల్లభేతి వరదేతి దయాపరేతి. శ్రీ వల్లభేతి అంటే ఎవరైతే లక్ష్మీదేవికి చాలా ప్రియంగా ఉన్నారు, అంటే భగవంతుడికి ఆ భగవంతుడికి కులశేఖర్ అలవాల్ పొగుడుతున్నారనమాట. సో ఆయన అంటున్నారు, ఎవరైతే భగవంతుడికి ఎవరైతే ఎప్పుడు భక్తుల్ని ఏదోకి బ్లెస్సింగ్స్ వరం ఇస్తూ ఉంటారు, దయాపరేతి ఎవరైతే దయాతో నిండి ఉన్నారు, భక్త ప్రియేతి ఎవరైతే భక్తుడికి చాలా ప్రియంగా ఉన్నారు, అండ్ ఎవరికైతే భక్తులు చాలా ప్రియంగా ఉన్నారు, భవలుంథన కోవిదేతి ఈ భవసాగరం నుంచి ఎవరైతే చాలా ఈ సరళంగా ఇలా తీసి తరిస్తారు ఆ అలాంటి భగవంతుడికి, నాథేతి నాగశయనేతి, ఓ నాథ అంటే ఓ భగవంతుడా ఓ లార్డ్, నాగశయనేతి ఎవరైతే అనంత మీద విశ్రాంతి తీసుకుంటారు, నాగశయనేతి జగన్ నివాసతే ఈ మొత్తం జగత్కి మొత్తం ప్రపంచానికి ఎవరైతే అధిపతిగా ఉన్నారు, అలపినాం ప్రతిదినం కురుమ ముకుంద, ఓ ముకుంద నాకేం కావాలంటే ఇలాంటి మీ ఒక పేర్లు పారాయణ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి అంతే అడుగుతున్నారు. సింపుల్ గా ఇంకేమీ అడగట్లేదు. ప్లీజ్ అలౌ మీ టు బీ ఎ కాన్స్టెంట్ రిసైటర్ ఆఫ్ యువర్ నేమ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఎటువంటి భౌతిక కోరికలు లేదు, ఊరికే ఒకటే అడుగుతున్నారు, భగవంతుడి తాలూకా ఈ నామాలు తీసుకునే అవకాశం నాకు ఇవ్వండి. సో మనం అనుకుంటాము భగవంతుడి తాలూకా నామం తీసుకోవడం చాలా ఈజీ, ఏమో దాంట్లో ఏముంది, నేను హరే కృష్ణ చెప్పేశాను. అసలు భగవంతుడి తాలూకా నామం తీసుకోవాలని మీ పదవుల నుంచి అది రావాలంటే ఎన్నెన్నో జన్మాల్లో మీరు పుణ్యం చేసి ఉంటే ఆ అవకాశం మీకు దొరుకుతుంది. అంత ఈజీ కాదు. లేదంటే ఏదో ఒకటి, ఇప్పుడు మనకి గుర్తుంది కదా ప్రభుపాద ఒక కథ చెప్తూ ఉంటారు, ఎలా ఒక ముసలతను చావుకి దగ్గర ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, ఏదో నిమిషంలో చనిపోతాడు, పక్కన భార్య ఉంది, ఒకటి మాట అంటుంది చాన్ చాన్ చాన్, ఒక్కసారి భగవంతుడి తాలూకా నామం తీసుకుంటే తను అంటాడు కాంట్ 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 అంటాడు అనమాట. సో అప్పుడు ప్రభుత్వం అవుతారు అనమాట, కాంట్ 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 అనమాట. అసలు కాంట్ చెప్పడానికి ఎంత శక్తి కావాలి, దాంట్లోనే కృష్ణ అని చెప్పేస్తే అయిపోయేది కదా. కానీ ఎవరైతే ఎక్కువ పాపాలు చేసి ఉంటారో, మొన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అక్కడ మహాప్రసాదే గోవింద శ్లోకంలో అన్నాను కదా, నమో బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యవతం రాజం విశ్వాసు నైవ జాయత, ఎవరైతే స్వల్ప పుణ్యం చేసి ఉన్నారో వాళ్ళకి భగవంతుడు పట్ల నమ్మకం ఉండదు, భగవంతుడు తాలూకా నామ పట్ల శ్రద్ధ ఉండదు, మహాప్రసాదం మీద శ్రద్ధ ఉండదు అని ఆ శ్లోకంలో ఉంది కదా. సో అసలు ఎవరైనా ఈ రోజు టెంపుల్ లోపల రాగలుతున్నారు, కూర్చుంటున్నారు, భగవంతుడి గురించి వింటున్నారు, విగ్రహాల దర్శనం చేసేగలుగుతున్నారంటే ఎంతో పుణ్యం చేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళు మామూలు మనుషులు కాదు. అందుకోసం నేను ఎప్పుడు డివోటీస్తో చెప్తుంటాను, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దయచేసి వాళ్ళని మళ్ళీ టెంపుల్కి రావడానికి ఇన్వైట్ చేయండి, వాళ్ళకి ప్రసాదం ఇవ్వండి. ఎందుకంటే ఎన్ని జన్మాల్లో ఎన్నెన్నో యోనుల్లో తిరిగిన తర్వాత ఒక్క మానవ జీవితం దొరుకుతుంది, అండ్ దాంట్లో కూడా భగవంతుడిని చూసే అవకాశం, భక్తులతో సాంగత్యం చేసే అవకాశం, భగవంతుడి గురించి వినే అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. సో ఆ ఒక్క అవకాశాన్ని మనం లభించాలి, వాళ్ళని మనం ఇవ్వాలన్నమాట భక్తులు కానీ. అప్పుడు భగవంతుడు మన మీద ఆనందిస్తారనమాట, ఆ ఈ సేవ ఇది హెల్ప్ చేశారు. ఎందుకంటే భగవంతుడు ఆ తపనలో ఉన్నారు, నా పిల్లలు ఎప్పుడు నా దగ్గర వెనక వచ్చేస్తారు. సో దాంట్లో మనం సాయం పడితే భగవంతుడు మన మీద ఎంత హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో ఇక్కడ అంటున్నారనమాట, నాకు ఏమి వద్దు, జస్ట్ ఈ పేర్లు పలకడానికి అవకాశం నాకు ఇవ్వండి. ఎందుకంటే భగవంతుడి తాలూకా పేరుకి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. సో ఎప్పుడైతే ఎవరైనా భగవంతుడి తాలూకా పేరు పలుకుతున్నారంటే భగవంతుడితో డైరెక్ట్గా అసోసియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద్ భాష్యంలో ఒక మాట అంటారు, ఆయన అంటారు ఎలా అయితే ఎవరికైతే ఆ జాండిస్ రోగం అవుతుంది వాళ్ళకి చెరుకు రసం ఇష్టం ఉండదు, వాళ్ళకి చెరుకు రసం కూడా ఏదో చేదుగా అనిపిస్తుంది, కానీ చెరుకు రసం ఎప్పుడు చేదుగా ఉండదు, కానీ వాళ్ళకి రోగం ఉంది కదా అందుకోసం వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ అలా అనిపించినప్పటికైనా చెరుకు రసం తాగుతూ ఉండాలి, ఎందుకంటే ఆ జాండిస్ తాలూకా సొల్యూషన్ క్యూర్ అదే అనమాట. సో అలా శ్రీల ప్రభుపాద అంటున్నారు, మేబీ మనలో మనమంతా పుణ్యం చేసి ఉండం కదా, మనలో అంత సుకృతి ఉండదు కదా, అందుకోసం భగవంతుడి తాలూకా పేర్లు చెప్పడానికి ఆసక్తి మనలో పుట్టకపోవచ్చు. ఇష్టం ఉన్నా లేనా ఈ నామాల్ని తీసుకోవాలి, ఎందుకంటే ఈ భౌతిక రోగానికి ఇదే క్యూర్ ఉందన్నమాట, ఇంకా వేరేగా ఏమీ లేదు. దాని తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ 3లో ఒక మంచి మాట అంటారు శ్రీల ప్రభుపాద్, నాకు చాలా నచ్చింది. అని అంటారు ఈ కలియుగంలో మందబుద్ధిగా ఉన్నారు అందరూ, అంత చాలా స్లోగా ఉన్నారు, భక్తి గురించి అండర్స్టాండ్ చేయాలంటే అంత షార్ప్నెస్ లేదు, అండ్ సమయం తక్కువ ఉంది, లైఫ్ ఇస్ షార్ట్ అన్నమాట. సో లైఫ్ షార్ట్గా ఉంది, అండర్స్టాండింగ్ మనలో తక్కువ ఉంది. అండ్ తర్వాత అంటారు ఫాల్స్ గురుస్, చాలా ఎక్కువ ఫాల్స్ గురుస్ ఉన్నారు. ఎవరైతే ఇచ్చేయండి అది వచ్చేస్తుంది, ఈగో ఇలా మిరాకలు, అలా రకరకాలుగా ఫాల్స్ గురుస్ ఉన్నారు. ఎవరైతే సరిగిన మార్గంలో కూడా మీకు తీసుకువెళ్ళరు. అండ్ తర్వాత ఫాల్స్ అసోసియేషన్ ఉంది. అండ్ తర్వాత అంటారు కంటిన్యూస్గా ఏదో మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఉంది. సో అసలు ఆల్రెడీ ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఈ ప్లేస్, దానికి సింపుల్ సొల్యూషన్ ఒకటే ఉంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే ఈ కాంప్లెక్స్ లైఫ్ ఉంది. సో ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడైనా వెళ్తాం, మామూలు ఒక షాపింగ్కి వెళ్ళినా ఒక సారీ చూసినా వెంటనే అడుగుతాం ఇంకా కలర్స్ లేదండి అంటే. మనకి ఎప్పుడైనా ఒక హ్యూమన్ బీయింగ్ అలవాటండి, మనకి ఆప్షన్స్ ఆప్షన్స్ ఆప్షన్స్, ఎక్కడ ఏది కొన్నినా తీసుకున్నా చేసినా ఇంకేమైనా ఆప్షన్ ఉందండి అని వెంటనే మనం అడుగుతాము. సో ఇక్కడ పేపర్ ముందే చెప్తున్నారు ఇంకేమీ ఆప్షన్ లేదు, ఇదే ఉంది ఆప్షన్. అంటే ఈ ఉన్న పరిస్థితికి ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది, ఇంకేం ఆప్షన్ లేదు, భగవంతుడి తలక నామము తీసుకోవడం అనమాట. సో ఇక్కడ అదే అంటున్నారనమాట, భగవంతుడు దయాపర, దయాపర అని ఇక్కడ శిల రూపాది అంటారు, హిస్ దీనబంధు, భగవంతుడు తప్ప ఎవరు ఉన్నారు. అండ్ ఇంకొక చాలా మంచి మాట అంటారు భాష్యంలో, ఆయన అంటారు విఆర్ ఆల్ జీరో మ్యాన్, జీరో మ్యాన్ అంటారు. జీరో మ్యాన్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా చాలా ధనవంతుడుగా ఉన్నాడు, సో అప్పుడు ఏమవుతుంది తన బ్యాంక్లోని జీరోస్ యాడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో మెటీరియల్ సక్సెస్ అండ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ అది 000 యాడ్ అవుతున్నారు. కానీ ఎన్ని జీరోస్ యాడ్ అయినప్పటికైనా ముందు 1 ఉంటేనే లాభం. మీరు ఊహించండి ఆ జీరోలు యాడ్ అయినప్పటికైనా ఎవరైనా 1 దాని నుంచి తీసేశారనుకోండి అంత జీరో ఉండిపోతుంది. సో కోపదంటారు అందరు ఇక్కడ జీరో మ్యాన్, కానీ ఒక మ్యాన్ ఒక్క కృష్ణుడిని మన లైఫ్లో యాడ్ చేస్తేనే ఆ జీరోస్కి విలువ వస్తుంది. సో ఇక్కడ అంటున్నమాట భగవంతుడి తాలూకా పేర్లు ఎవరైతే అనిత్యం ఉచ్చరిస్తారు పారాయణ చేస్తారు వాళ్ళ జీవితంలో ఆ 1 ఉంది, అప్పుడు వాళ్ళు చేసింది ప్రతి దానికి విలువ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ రూపాది అంటారు భాష్యంలో, విఆర్ ఆల్ లైక్ ఏ రిబెలియస్ సన్. ఎవరైతే ఇప్పుడు చాలాసారి పిల్లలు ఏదో నాన్నతో ఫైటింగ్ చేసేసి నాకు ఇంకా మీ ప్రాపర్టీ అవసరం లేదు, మీరేం అవసరం లేదని అలా, సో అలా మనం కూడా గోలుకుడు నామం నుంచి వచ్చేస్తామన్నమాట, నాకేం అవసరం లేదు, నాకు మీరు అక్కర్లేదు. కానీ కూడా భగవంతుడు ఒక దయతో కలిగి ఉన్న నాన్నలాగా మనం అలా వెళ్ళిపోయినప్పటికైనా మనకు అన్ని అందిస్తున్నారు, పీల్చడానికి గాలి, తాగడానికి నీళ్లు, వాక్ చేయడానికి భూమి, సూర్య తాలూకా కిరణాలు, ప్రతిదీ మనకి ఆయన అందిస్తున్నారు అనమాట. ఆయన కావాల్సింది ఏంటి, మనం ఆయన వెనక ఆయన దగ్గర వెనక వచ్చేయాలి. సో అది కూడా చెప్పడానికి ఒక బోనఫైడ్ గురువుని కూడా పంపిస్తున్నారు మనకి. ఎవరైతే చెప్తారో రండి బాబు ఇప్పుడు టైం అయిపోయింది మన గోలక బృందాన్ని వెనక వెళ్ళిపోవాలి, ఇది మన ప్లేస్ కాదు అని చాలా ప్రోపద్ భాష్యంలో అంటున్నారు. అండ్ తర్వాత ఆయన చాలా బాగుంది, యాక్చువల్గా నేను ఏది చెప్పినా చాలా క్లుప్తంగా చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి బుక్స్ చదివితే ఇంకా ఆనందిస్తారనమాట, ఇంకా డీటెయిల్ శ్రీల ప్రోపద్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టార్టింగ్ 6 ట్రాన్స్లేషన్ శ్రీల ప్రోపద్ ఇచ్చారు. సో ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భక్త ప్రియ అంటే ఏంటి అని, ఎలా భగవంతుడు హరిదాస్ ఠాకూర్ని ఎలా కాపాడారు, ప్రహ్లాద్ మహారాజ్ని ఎలా కాపాడారు, ధ్రువ మహారాజ్ని ఎలా కాపాడారు, అంబరీష్ మహారాజ్ని ఎలా కాపాడారు. నిజంగా భగవంతుడు భక్త ప్రియుడే, తన ఎప్పుడు తన భక్తుని ఇబ్బందులు పెట్టరు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ తర్వాత ఇక్కడ శ్రీల ప్రభుపాద్ అంటారు భగవద్గీత 9.29 ఎలా కృష్ణుడు అంటారనమాట, ఎవరైతే నన్ను సేవాని అందిస్తారు హీఈస్ మై ఫ్రెండ్ అనమాట, తను నా ఫ్రెండ్, నేను తన ఫ్రెండ్ అని అది కూడా చెప్తారనమాట శ్రీల ప్రభుపాద్. ఇక్కడ నొక్కి చెప్తారనమాట అసలు భక్తి చేయాలి, భగవద్భక్తి మనం చేయాలి అని. సో ఇలా ఇంకొక మంచి పాయింట్ చెప్పి నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. ఇక్కడ శ్రీల ప్రభుపాద్ మళ్ళీ అది ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ ప్రపంచంలో ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళకి విలువ లేదు, ఎవరైతే భోగం చేస్తున్నారో వాళ్ళకి విలువ లేదు, ఎవరైతే యోగం భగవంతుడితో యుంజ యోగం భగవంతుడితో కనెక్ట్ అవుతారో వాళ్ళకి విలువ ఉంది. కొంతమంది త్యాగానికి బాగా విలువ ఇస్తారు, అంటే ఎవరైతే అన్ని త్యాగం చేసేసుకున్నారో వాళ్ళకి విలువ ఇస్తారు. కానీ శ్రీల ప్రభుపాద్ అంటారు అలాంటి త్యాగాలు వేస్ట్ అనమాట. ఎవరైతే కొంతమంది త్యాగం కాదు భోగం అనమాట, ఇది కూడా నాకు కావాలి, ఇది తినేస్తాను, ఇది చూసేస్తాను, అన్ని నాకే అని. సో ప్రభుపాద్ అంటారు త్యాగి వద్దు భోగి వద్దు, యోగి ఎవరైతే అన్ని తీసుకొని కృష్ణ సేవలో ఉపయోగిస్తారు వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అని శ్రీల ప్రభుపాద్ అంటారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. జయతు జయతు దేవో దేవకీ నందమూయా, జయతు జయతు కృష్ణ వృష్ణి వంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఎందుకంటే చైతన్యతంలో వస్తుంది ఎప్పుడైతే చైతన్య మహాప్రభు జగన్నాథ పూరిలో ఎప్పుడైతే జగన్నాథ స్వామికి గర్భగుడి నుంచి బయటికి తీసుకొస్తారు రథం మీద ఆయనకి పెట్టడానికి సో అప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ బయటికి వస్తారు ఆ ద్వారం నుంచి అండ్ ఫస్ట్ టైం చైతన్య మహాప్రభు జగన్నాథ్ని చూస్తారు అప్పుడు ఆయన ఇది పాడతారనమాట అఫ్కోర్స్ దీంతో పాటు ఇంకా చాలా శ్లోకాలు పాడతారు కానీ ఇది కూడా చైతన్య మహాప్రభు పాడేవారనమాట ఈ జయతు జయతు దేవకి నందను వచ్చారు మీరు స్వామి అని పాడేవారనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇక్కడ జయతు 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 అంటే జయము జయము స్వామి నీకు జయము ఎవరికి దేవకి నందనూయా ఎవరైతే దేవకి తాలూకా కుమారుడు అనమాట జయతు జయతు కృష్ణ విష్ణు వంశ ప్రదీప ఓ కృష్ణ నీకు జయము మీరు విష్ణు వంశకి ప్రదీపగా ఒక దీపంగా ఉన్నారు ఇక్కడ చూపిస్తే వైష్ణవ ఆచార్యులందరూ ఎప్పుడు కృష్ణకి భక్తులతో కనెక్ట్ చేసి పిలుస్తారు అది ఎంత అందంగా ఉంటుంది అండ్ కృష్ణుకి అది చాలా ఇష్టం అనమాట ఇప్పుడు మన కృష్ణకి కృష్ణ అని పిలిచినప్పుడు కైనా ఆయనకి దేవకి నందన్ గాని లేదంటే నందనందన్ అని ఏదైనా రాధాకృష్ణ అని ఏదైనా భక్తులతోని ఆయనకి జాయింట్ చేసి ఆయన పేరు పిలిస్తే ఆయన చాలా ఆనందిస్తారనమాట ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు కొత్తగా ఎంగేజ్మెంట్ అయినప్పటికి గర్ల్స్ కి నాకు దక్షిణ భారత దగ్గర నార్త్ ఇండియాలో కల్చర్ ఏంటంటే హస్బెండ్ సర్నేమ్ వచ్చేస్తుంది సో ఎంగేజ్మెంట్ అయినప్పటికి ఏమవుతుందంటే అందరూ ఫ్రెండ్స్ టీస్ చేయడం మొదలు పెడతారు మీ పేరు తీసేసి ఇప్పుడు మీకు హస్బెండ్ సర్నేమ్ వచ్చేసింది కదా ఇప్పుడు మీ పేరు ఇది ఉంది సో ఎవరైతే ఇప్పుడు మ్యారేజ్ చేస్తారు ఆ గర్ల్స్ ఎంత షైగా బ్లష్ చేస్తూ ఉంటారనమాట అవును నా పేరు ఇప్పుడు మారిపోయిందని ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సచ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఓ నేను ఇప్పుడు ఈ పర్సన్ తో కనెక్ట్ అయిపోయాను అని సో అలానే కృష్ణకి కూడా ఎప్పుడైతే అలా డివోటీస్ పేరుతో కలిసి చెప్పినప్పుడు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట ఎస్ ఐఎమ్ దేవకీ సన్ అనమాట ఎస్ ఐఎమ్ నందస్ సన్ అనమాట సో ఆయన చాలా సీ మనం ఎవరికైతే ప్రేమిస్తామో ఏదో రూపంలో వాళ్ళతో కనెక్ట్ అయినప్పటికీ మనకి ఏదో రకంగా ఒక ఆనందం ఉంటుంది అనమాట సో అందుకోసం ఎప్పుడైనా మనం కృష్ణాన్ని ఏంటంటే బటర్ చేయాలనుకుంటే కృష్ణ కాకుండా దేవకీ నందన్ నందనందన్ ఏదైనా అలా పాత సారథి సో ఏదైనా అలా డివోటీస్ తో కనెక్ట్ అయి పిలిచినప్పటికీ ఆయన ఇలా బ్లష్ అయిపోతారు అనమాట అనమాట ఆయనకి నా డివోటీస్ నాకు ఇలా పిలుస్తున్నారు అనమాట సో ఇక్కడ అంటున్నారు దేవకీ నందన్ ఓయాం అండ్ తర్వాత అంటున్నారు కృష్ణ వంశి వృష్ణి వంశ ప్రదీప వృష్ణి వంశ ప్రదీప సో యాక్చువల్గా ఏ కుటుంబంలో అయితే ఒక భక్తుడు పుడతాడు తన హండ్రెడ్ తరాలకి అందరూ ఏమంటే పవిత్రమైపోతారు అంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పను ఎందుకంటే పక్కనే రసేష్ గోవింద కూర్చొని ఉన్నాడు తనకి వెంటనే డౌట్ మళ్ళీ అలా కాదు మాతాజీ 21 జనరేషన్స్ అన్నారు కదా మళ్ళీ మీరు ఏదో కొత్తగా చెప్తున్నారని నేను గోలోక బృందాన్ని వెళ్ళిపోతారని అనలేదు వాళ్ళు ఏంటంటే పవిత్రం అవుతారు అని శాస్త్రంలో చెప్పబడింది అండ్ ఎవరైతే భక్తులు పుడతారు ఎవరి ఇంట్లో లేదంటే ఏ ప్రదేశంలో అక్కడ 100 మైల్స్ వరకు ఆ మొత్తం ప్లేస్ పవిత్రం అయిపోతుంది అని శాస్త్రంలో చెప్పబడింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఇతను అంటున్నారనమాట కులశేఖర్ అల్వారు సో మామూలుగా భక్తులు ఎవరి ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళు పవిత్రం అయిపోతారు సో మీరు వృష్ణి వంశంలో వచ్చినప్పటికి వృష్ణి వంశంలో ఉన్న 100 తరాలందరూ పవిత్రం అయిపోయారు స్వామి మీరు వృష్ణి వంశ తాలూకా ప్రదీప అంటారంటే లైట్ ఎవరైతే వెలుతురిస్తున్నారు మొత్తం వంశాన్ని తరించారు అని చెప్తున్నారు అనమాట తర్వాత అంటున్నారు జయతు జయతు మేఘ శ్యామల కోమలంగా మీ శరీరపు రంగు ఎలా ఉంది మేఘ శ్యామ ఎప్పుడైతే వర్షం వచ్చిన ముందు ఆ మేఘాలు ఎప్పుడైతే నీళ్ళతో నిండి ఉంటారు కొంచెం బ్లాక్ గా ఉంటారు ఆ రంగు మీకుంది స్వామి అని అంటారనమాట యాక్చువల్గా మనం అనుకుంటాము కృష్ణకి బ్లాక్ అని అంటున్నారు కానీ యాక్చువల్గా అది ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకున్న బ్లాక్ కాదనమాట అసలు మనకు ఆ కలరే తెలియదు ఏదో ఎవరైతే కృష్ణుని చూసారో వాళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారో, సో మనం ఏదో అర్థం చేసుకుంటున్నాం, కానీ ఇప్పటికీ మనం ఆ బ్లాక్ ఏ చూడలేదు. అదే మనకు తెలిసిన బ్లాక్ మాత్రం జస్ట్ డల్ బ్లాక్. చాలాసార్లు నాకు అడుగుతారనమాట, అన్ని కలర్స్ లో కృష్ణ బ్లాక్ ఎందుకు ఎంచుకున్నారు, బ్లాక్ లో ఏముంటుంది అసలు, మనం బ్లాక్ వాడమే వాడము అసలు, అన్ని అందమైన కలర్స్ ఉన్నాయి, కానీ మనం చెప్పిన బ్లాక్ యాక్చువల్గా ఆయన ఉన్న బ్లాక్ చాలా తేడా ఉందనమాట, కానీ ఆ కలర్ మన కరికులంలో లేదు, మనకు తెలియదు ఆ కలర్ ఏంటి. సో మేఘ శ్యామల కోమలంగా భగవంతుడు తాలూగా శరీరం చాలా కోమలంగా ఉంది. అండ్ తర్వాత అంటున్నారు నెక్స్ట్ లైన్ లో జయతు జయతు పృథ్వీ భార నాశోముకుంద. ఇక్కడ చూడండి రెండు కాంట్రవర్షియల్ గా ఉంది. అంటే మీ అందరికి గుర్తుంటే నేను చాలాసారి కథ చెప్తూ ఉంటాను, ఎలా లక్ష్మీదేవి వైకుంఠంలో స్వామి తాలూగా పాదసేవలు చేసినప్పటికీ ఆవిడ ఒకసారి సందేహం వస్తుంది అనమాట, మీ కాలు ఎంత మెత్తగా ఉంటాయి, ఏదో వెన్నకైన మెత్తగా ఉన్న కాలు, మీ శరీరం ఎంత మెత్తగా ఉన్నప్పటికీ మీ రాక్షసాలతో మీరేనా ఫైట్ చేస్తారు, అసలు అది ఎలా అవుతుంది, ఎందుకంటే మిమ్మల్ని ముట్టుకుంటేనే భయం, ఎక్కడ కరిగిపోతారేమో, అంత సాఫ్ట్ గా ఉంటుంది మీ బాడీ, కానీ రాక్షసుల దగ్గర మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, అసలు ఎలా పాసిబుల్ ఉంది. సో ఇక్కడ కులశేఖరరావు గారు అదే అంటున్నారు, కోమలంగా చాలా సాఫ్ట్ గా ఉంటారు, కానీ పృథ్వీ భారం నాశనం అవుతుందా, ఆ కోమల శరీరం ఉన్నప్పటికైనా పృథ్వీ భారాన్ని మీరే నాశనం చేస్తారు. సో పృథ్వీ భారం నాశనం చేయడం అంటే ఎవరైతే తప్పు పని చేస్తున్నారు అలాంటి వాళ్ళని శిక్షించడం. పృథ్వీకి భారం అనేది ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైతే తన మీద ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు ఎక్కువ పాపం చేస్తారో అప్పుడు పృథ్వీకి అది చాలా భారంగా బరువుగా ఉంటుంది అన్నమాట. మామూలుగా ఎవరైతే పాపం చేస్తున్నారో అన్నిటికైనా దాని గురించి ఫీల్ అవుతారు భూమిదేవి, ఎందుకంటే మనం కాలేసి రోజు నడుస్తున్నాము, కానీ ఎప్పుడైతే భక్తులు నడుస్తారు ఆవిడ మీద ఆవిడ ఆనందిస్తారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని భగవద్భక్తులు ఉపయోగిస్తున్నారు. మామూలుగా భక్తులైనా అభక్తులైనా అసలు మనం భూమి మాత మీద రోజు నడుస్తున్నామంటే అది కూడా ఒక అపరాధమే, కానీ మనకి తప్పట్లేదు మనం ఏం చేద్దాము. సో కనీసం మన శరీరాన్ని భగవద్భక్తిలో ఉపయోగిస్తే ఆవిడ ఆ తల్లి తాలూకు భారం కొంచెం తగ్గుతుంది, కానీ ఎప్పుడైతే పాపం ఎక్కువ జరుగుతుంది ఆవిడకి భారం ఆవిడ బరువు పెరుగుతుంది. అందుకోసం మనం వింటూ ఉంటాం కదా, ఎలా భారం పెరిగినప్పటికీ ఆవిడ బ్రహ్మ దగ్గర ఆవు రూపంలో వెళ్ళి కంస ఎప్పుడైతే ఎక్కువగా పాపం చేయడం మొదలు పెడితే అప్పుడు వాళ్ళందరూ విష్ణు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు ఈ భారంని తగ్గించండి స్వామి అని. సో ఇక్కడ అదే అంటున్నారు, మీరే స్వామి పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతం, స్వామి మీరే వస్తారు అని పృథ్వీ తాలూకా భారాన్ని తగ్గిస్తారు. సో అందుకోసం ఇక్కడ వైష్ణవ ఆచార్యులు అంటారు కదా, భగవంతుడు కుసుమాది కోమలం, అసలు ఒక కుసుమ ఒక పువ్వుకైనా కోమలంగా ఉంటారు, కానీ వజ్రాది కఠోరం, కానీ అవసరం ఉన్నప్పుడు వజ్రంకైనా కఠోరంగా ఆయన తయారు అవ్వగలుగుతారు, అర్హత ఆయనకి ఉంది. సో ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కసారి అలా, ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము అని అలా మారిపోతారనమాట. ఇప్పుడు అంటున్నాను జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందా, ఓ స్వామి మీరే ఈ పృథ్వీ తాలూకా భారాన్ని తగ్గించగలుగుతారనమాట. సో ఇక్కడ భగవంతుడికి రకరకాల పేర్లతో పిలుస్తారు. శిల ప్రభుపాద ఇక్కడ భాష్యంలో అంటారు, భగవంతుడి తాలూకా ప్రతి పేరు సమానంగానే ఉంది, మీరు ఏ పేరుతో కావాలని భగవంతుడికి పిలవచ్చు, కాకపోతే కొన్ని పేర్లలో శక్తిని ఎక్కువగా ఇచ్చి ఆయన ఉన్నారు. ఉదాహరణకి శాస్త్రంలో చెప్పబడుతుంది ఎలా విష్ణు తాలూకా 1000 నామాలు శ్రీరాముడు తాలూకా 1 నామంకి సమానం, అలానే 3 సార్లు శ్రీరాముడు నామం తీసుకుంటే కృష్ణ తాలూకా 1 నామంకి సమానం. సో ఒక్కసారి మనం కృష్ణ చెప్పినప్పటికీ 3000 సార్లు విష్ణునామం చెప్పినా సమానంగా అవుతుంది. 1 Krishna's name is equal to 3000 నేమ్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. సో ఇలా శిల ప్రభుపాద భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కానీ భగవంతుడి తాలూకా ప్రతి పేరుకి ఒకే, మరి ఏదైనా పేరు మనం చెప్పొచ్చు, కానీ ప్రభుపాద ఇక్కడ భాష్యంలో ఎందుకు ఇలా మెన్షన్ చేశారంటే ఆయన అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు, అందుకోసం దయచేసి అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని ఆయన అంటారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. ఇక్కడ భాష్యంలో ఇంకొక పాయింట్ అంటారు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు, మహానుభావుల తాలూకా ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి చెప్తారనమాట. సో భగవంతుడి తాలూకా శరీరం మెత్తగా ఉంది కదా, అది కూడా లక్షణం అనమాట, మహానుభావులు ఒక లక్షణంలో. అంటే ఇక్కడ డీటెయిల్స్ లో ఉన్నాయన్నమాట, మొక్కు ఏ సైజు ఉంటుంది, ఎవరైతే సాధువులు లేదంటే ఎవరైతే గొప్ప మహాత్ములు వాళ్ళ మొక్కు సైజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ శరీరం ఎలా మెత్తగా ఉంటుంది, అండ్ వాళ్ళ మెడ ఏ సైజ్ లో ఉంటుంది, వాళ్ళ ఛాతీ ఎలా ఉంటుంది, వాళ్ళ హెయిర్స్ ఎలా ఉంటాయి అని మొత్తం డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఇంటికి వెళ్ళి చదవండి. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. ముకుంద మూర్ధన ప్రణిపాత్య యాచే భవంతం ఏకంతం ఇయంతం అర్థం అవిస్మృతి త్వచ్ చరణారవిందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదాత్. ఇక్కడ అంటున్నారు ముకుంద మూర్ధన ప్రణిపాత్య యాచే. ఓ ముకుంద, మూర్ధన అంటే తల అనమాట. సో ముకుంద, నిన్ను చూసినప్పటికి మూర్ధన నేను నమస్కారం పెడతాను అన్హెసిటేటింగ్లీ, అంటే ఒకసారి కూడా ఆలోచించకుండా ఎటువంటి సంకోచం లేకుండా స్వామి నేను వెంటనే నా తలని నెలపైన పెట్టేస్తాను స్వామి నిన్ను చూసినప్పుడు. ముకుంద మూర్ధన ప్రణిపాత యాచే, ప్రణిపాత అంటే నమస్కారం పెట్టడం, బోయింగ్ డౌన్ అనమాట. తర్వాత అంటున్నాను భవంతం ఏకంతం ఇయంతం అర్థం. భవంతం అంటే స్వామి మీ దగ్గర, ఏకంతం ఒకటి అడుగుతున్నాను, ఇయంతం అర్థం ఒకే ఒక కోరిక నేను అడుగుతున్నాను స్వామి, అదేంటంటే అవిస్మృతి త్వచ్చరణార విందే. అవిస్మృతి, స్మృతి అంటే మిమ్మల్ని గుర్తు చేయడం, విస్మృతి అంటే మిమ్మల్ని మర్చిపోవడం. సో ఇప్పుడు నేను ఏం కోరుకుంటున్నాను, అవిస్మృతి అంటే ఎప్పుడు మిమ్మల్ని నేను మర్చిపోకూడదు, నాకు విస్మృతి రాకూడదు అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను స్వామి, నేను మిమ్మల్ని మర్చిపోకూడదు అని అంటున్నారనమాట. ఏం గుర్తు చేసుకోవాలి నేను, తవ చరణార విందే, నీ పాద పద్మాలు ఎల్లప్పుడూ నేను గుర్తు చేస్తూ ఉండాలి. తర్వాత భవే భవే నేస్తు భవ ప్రసాద. భవే భవే అంటే జన్మ జన్మానికి, అంటే నేను ఇది ఒక్క జన్మకి కోరుకోవట్లేదు, భవే భవే. ఒకవేళ అంటే సాధారణంగా ఇలాంటి భక్తులు ఒక రీజన్ కోసం ఆవిర్భావించి ఉంటారు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకోరు, వాళ్ళు ఈ జన్మంలోనే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ ఆయన అంటున్నారు ఒకవేళ ఏమైనా అలాంటి కర్మలు ఉంటే నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాలంటే కూడా నాకేం పర్వాలేదు, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, నేను ఎన్ని జన్మలు తీసుకున్నప్పటికైనా ప్రతి జన్మంలో నేను మిమ్మల్ని మర్చిపోకూడదు, అదే నాకు కావాలి, ఇంకా ఏమీ వద్దు. సాధారణంగా ఎవరైనా భగవంతుడి దగ్గర భౌతిక విషయాలు కోరుకోవచ్చు, లేదంటే నాకు మళ్ళీ జన్మం రాకూడదు స్వామి, నేను ఈ జన్మంలో మీ దగ్గరకు వచ్చేయాలని కోరుకోవచ్చు, ఎన్ని రకాలుగా కోరికలు ఉంటాయి. కానీ తన ఇక్కడ మనకైనా ఒక దారి చూపిస్తున్నారు, మనం ఎలాంటి కోరికలు భగవంతుడి దగ్గర అడగవచ్చు అనమాట. సో అతను అంటారనమాట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా మిమ్మల్ని మర్చిపోకూడదు, ఆ కోరిక మనం అడగాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఆ కంట్రోల్ లేదు మన నెక్స్ట్ లైఫ్ ఎక్కడ, ఎందుకంటే ఎన్నెన్నో కర్మలు చేసి ఉంటాం. అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు నేను ఏం చేయలేదండి, కానీ మనకి ఈ జన్మం వరకే తెలుసు మనం ఏం చేయలేదు, కానీ పూర్వంలో ఏం చేసాం మనకి తెలియదు. సో ఆ కర్మ ప్రకారం మనం ఎక్కడికి వెళ్తాము, ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్తామని కూడా మనకి తెలియదు. కానీ మనం ఒక్కటే అడగవచ్చు, నేను ఎక్కడికెళ్ళినా మిమ్మల్ని మర్చిపోకుండా చేయండి స్వామి అని. ఎలా అయితే నరోత్తమ దాస్ ఠాకూర్ భజన్లో, భక్తి వినోద్ ఠాకూర్ భజన్స్ లో కూడా వస్తూ ఉంటాయి అనమాట, కీత జన్మ హోయే జథాతు దాస్, నేను ఒక పురుగుగా పుట్టినా పర్వాలేదు కానీ మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకోవాలి, కానీ బ్రహ్మలాగా జన్మనిచ్చినప్పటికైనా నీకు వ్యతిరేకంగా ఉంటే అలాంటి జన్మ నాకు వద్దు అని మనం ప్రతి వైష్ణవ భజనలో చూసుకుంటాము. సో మోస్ట్లీ వాట్ డివోటీస్ ఆర్ రియల్లీ అఫ్రేడ్ ఆఫ్ ఇస్, అలా ఒకవేళ నా జీవితంలో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చేస్తే ఎక్కడైతే నేను మిమ్మల్ని మర్చిపోతాను, అదే భయం ఉంటుంది డివోటీస్ కి, ఇంకే భయం ఉండదు. ఎందుకంటే ఇంకేం భయాలు ఉంటాయి, ఒకవేళ ఆరోగ్యం గురించి భయం ఉంటే శరీరం ఎలాగో టెంపరీగా ఉంది, వచ్చే జన్మంలో ఇంకా మరికొత్త శరీరం దొరుకుతుంది. సో భయం దేనికి ఉంటుంది, ఒక్కటే మిమ్మల్ని మర్చిపోకూడదు అని అంటున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. నాహం వందే తవ చరణాయోర్ద్వంద్వం అద్వంద్వ హేతో, కుండిపాకం గురుమపి హరి నరకం నాపనేతుం, రమ్యారమ మృదూతను లతానందనేన పిరంతుం, భవే భవే హృదయ భావనే భవయేయం భవంతం. నాహం వందే తవ చరణారయో ద్వందం అద్వంద హేతో. సో అక్కడ అంటున్నారు అంటే నాకు ఇంకేమి కోరికలు అక్కడ లేదు, నాహం వందే ఇక్కడ అంటున్నారు, ఓ లార్డ్ మీరేమనుకుంటున్నారు, నేను దేనికోసం మీకు పూజ చేస్తున్నాను, దేనికోసం మీకు ప్రార్థిస్తున్నారు? ఈ ద్వంద్వాలు ఉంటాయి కదా, సుఖము దుఃఖము, చల్లి ఎండ, ఇలాంటి డ్యువాలిటీస్ ఉంటాయి కదా, అలాంటి నుంచి నన్ను మీరు కాపాడతారేమో అని అడగడానికి నేను మీకు ప్రార్థించట్లేదు. తర్వాత అంటున్నారు కుంభిపాకం, ఓహో మేబీ కుంభిపాకం నరకం నుంచి నన్ను కాపాడండి అని కూడా నేను ప్రార్థించట్లేదు. తర్వాత అంటున్నారు ఎటువంటి నరకంలో నన్ను పడేస్తారేమో దాని నుంచి లేదు. ఓహో ఒకవేళ అప్సరాస్తో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు స్వర్గంలో పంపించండి అని చెప్పడానికి కూడా నేను మీకు ప్రార్థించట్లేదు. నేను ఎందుకు మీకు ప్రార్థిస్తున్నాను అంటే, బర్త్ ఆఫ్టర్ బర్త్, జన్మ తర్వాత జన్మ, నేను ఎక్కడ పుట్టినా కూడా ఎప్పుడు మీరే నా హృదయ మందిరంలో ఉండాలి స్వామి అని నేను కోరుకుంటున్నాను. ఐ ప్రే టు యువర్ లోటస్ ఫీట్ దట్ ఎప్పుడు మీ చరణారవింద నా హృదయంలో ఉండాలి స్వామి, అదే నా కోరిక, ఇంకా ఏమీ లేదు అని అంటున్నారు అనమాట. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఈవెన్ మనము గోపి గీత్ చేసినప్పుడు కూడా గోపికలు కూడా అలానే చెప్తున్నారు అనమాట, మాకు ఇది అది నేను ఏం కోరుకోవట్లేదు, ఓన్లీ మాకు మీరు కావాలి అని మేము కోరుకుంటున్నాము. సో ఇక్కడ కులశేఖర్ అలవారు కూడా అదే అంటున్నారు అనమాట, మీరు ఎప్పుడు నా హృదయంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రేయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఎలాగో ప్రార్థించడం రావట్లేదు, భగవంతుని ఎలా ప్రార్థించాలి. కానీ ఎవరైతే ఇలాంటి గొప్ప భక్తులు వాళ్ళ హృదయం నుంచి పాడిన పదాల్ని మనం మళ్ళీ మళ్ళీ ప్యారెట్ గా కూడా దాన్ని చెప్తూ ఉంటే కూడా భగవంతుడు మన వైపు ఆకర్షణం అవుతారేమో, ఆకర్షణ వాడు కాకుండా కానీ కనీసం మన వైపు చూస్తారేమో అని ఒక ఆశ. ఎలా అయితే ప్రతాపరుద్ర మహారాజుని ఫస్ట్ అయితే చైతన్య మహాప్రభు చెప్పారు నేను కలవను, ఎందుకంటే ఆయన రాజా కదా, అలాంటి భౌతిక విషయాల్లో నిమగ్నమైన మనుషులకి నేను దర్శనం ఇవ్వనని చెప్పేశారు. కానీ రథయాత్ర అయినప్పటికీ ఎప్పుడైతే ఆయన జగన్నాథ గార్డెన్స్ లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతాపరుద్ర మహారాజు ఏదో చాలా సింపుల్ గా డ్రెస్ వేసి వచ్చి చైతన్య మహాప్రభుకి పాదాలకి సేవ చేస్తూ గోపీగీత్ పాడారనమాట. నేను ఎప్పుడైతే ఇలా గోపీగీత్ పాడారు దాంట్లో ఆ ఒక ఇది వచ్చింది అనమాట, తవ కథ అమృతం అని ఎప్పుడైతే ఆ శ్లోకం వచ్చింది, చైతన్య మహాప్రభు వెంటనే కళ్ళు తీర్చి ఎవరు పాడుతున్నారు అని ఆ ప్రతాపరుద్ర మహారాజుని గట్టిగా కవగలించారనమాట. సో అది ప్రతాపరుద్ర మహారాజ్ పాడిన ప్రార్థన కాదు కదా, గోపీలు పాడారు, ఆయన ఓన్లీ రిపీట్ చేశారు. సో భగవంతుడు ఆయన కవగలించేశారు. సో మీకు అర్థమైతే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో మనం కూడా ప్రేమతో శ్రద్ధతో ఈ కులశేఖర్ అలవారు పాడిన ప్రార్థనని పాడితే మేబీ భగవంతుడు మనల్ని కూడా కవగలిస్తారు అని ఆ భావంతో మనం పాడాలి. మనలో కవిత్వం ఉండకపోయినా, సాంస్కృత భాష మనకి రాకపోయినా, హృదయంతో మనం పాడితే భగవంతుడు తప్పకుండా దాన్ని స్వీకరిస్తారనమాట. ఇక్కడ కుంభిపాకం గురించి చెప్పినప్పుడు ప్రభుపాద చాలా మంచి భాషల్లో ఒక ఇది అంటారనమాట, ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోడర్న్ జనరేషన్స్ వాళ్ళకి కుంభిపాకంతో ఏం భయం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఫ్యాక్టరీస్ లో ఏదైతే పని చేస్తున్నారో ఫ్యాక్టరీసే కుంభిపాకం లాగా ఉన్నాయి అని ప్రభుపాద అంటారనమాట. అది కుంభిపాకం లాగే ఉన్నాయి, గొప్ప డిఫరెన్స్ ఏమీ లేదు, వాళ్ళకి ఇంకేం భయం ఉంటుంది అని అంటున్నారనమాట. నెక్స్ట్ టెక్స్ట్, నాస్త ధర్మేణ వసు నిశ్చయమైవ కామోపభాగ్ భోగే, నాస్త ధర్మేణ వసు నిశ్చయమైవ యద్ భవ్యం తద్ భవతు భగవాన్ పూర్వ కర్మానురూపం. ఏతత్ ప్రాథ్యా మమ బహుమతం జన్మ జన్మాంతరేపి. త్వత్పదం భోరుహుయుగగత నిశ్చల భక్తిరస్తు. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు, నాస్త నా అస్థ నాకు వద్దు, ఏంటి ధర్మే. ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు ఇదేంటి కులశేఖర్ మహారాజ్ నాకు ధర్మం వద్దు అంటున్నారు, ఎలాంటి ధర్మం అంటున్నారు, కర్మకాండ అంటే ఇప్పుడు కొన్ని పూజలు చేస్తారు కదా, ఈ వెయ్యి నామాలు తీసుకుని ఇది అవుతుంది, లేదంటే ఈ పూజ ఇలా చేస్తే ఈ ఫలం దొరుకుతుంది, ఎవరికైనా కొడుకు కావాలంటే ఈ యజ్ఞం చేయండి. సో అతను అంటున్నారు నాకు అలాంటివి ధర్మం వద్దు, నా వసు నిశ్చయే ధనం వద్దు, నైవ కామోపభోగే కామ భోగాలు ఇంద్రియ భోగాలు నాకు వద్దు. యద్ భవ్యం తద్ భవతు అంటున్నారనమాట, ఎందుకంటే పూర్వ కర్మానురూపం ఎందుకు అడగాలి ఇలాంటివి, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వండి. ఎందుకంటే పూర్వ కర్మానురూపం, పూర్వంలో చేసిన కర్మానుసారము మంచి చెడు మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా అడిగే అవసరం లేదు. మనం ఎలాంటి కర్మ చేసామో ఆటోమేటిక్ గా మనకు వద్దంటే కూడా ధనం వచ్చేస్తుంది, మనకి కావాలంటే కూడా అది రాదు, అది రాసి ఉంటేనే వస్తుంది. సో పూర్వ కర్మానురూపం అది జరుగుతుంది, దానికి ప్రత్యేకంగా కృషి పడే అవసరం లేదు, భగవంతుడికి అడిగే అవసరము లేదు. ఏతత్ ప్రార్థన మమ బహుమతం, కానీ ఒక ప్రార్థన అయితే నేను చేస్తాను. మమ బహుమతం, బహుమతం అంటే మోస్ట్ డిజైర్, నాకు అసలు ఇది కావాలి, 100% నాకు ఇది కావాలి కావాలి. ఏం కావాలి? జన్మ జన్మాంతరేపి, బర్త్ ఆఫ్టర్ బర్త్, జన్మ జన్మాంతరే. త్వక్ పదం బొరహు యుగగత, యుగ అంటే 2. సో నీ రెండు చరణాలు గురించి మాట్లాడుతున్నారు. నిశ్చల భక్తి రస్తు, నిశ్చల, నిశ్చల అంటే ఏదైతే వేవరవదు, స్థిరంగా ఉన్న భక్తి ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఒక్కొక్కసారి సండే రోజు గొప్ప భక్తుడిగా మారిపోతాం, కానీ మన ప్రాబ్లం మండే నుంచే మొదలవుతుంది. అంటే నిశ్చల, ఎప్పుడు సమానంగా స్థిరంగా ఉన్న భక్తి నాకు ఇవ్వండి స్వామి. దేని మీద? నీ రెండు పాద పద్మాలు మీద నాకు ఇవ్వండి. నాకు ధనం వద్దు, నాకు ఇంద్రియ భోగాలు వద్దు, నాకేమి వద్దు, నాకు కావాల్సింది భవభవే, మళ్ళీ 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 నాకు మీ పాద పద్మాల మీద ప్రేమ ఇవ్వండి, మీ పాద పద్మాల పట్ల ఆసక్తి, నిశ్చల భక్తి అనేది ఇవ్వండి అని అంటున్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. దివి వా భువి వా మమస్తు వాసో, నరకే వా నరకంతక ప్రకామా, అవధిరిత సరదరవిందో, చరణౌతే మరణే విచింతయా. సో ఇక్కడ ఒక చాలా మంచి ఇది ఇస్తున్నారు. ఒకవేళ పూర్వ కర్మానుసారం నేను దేవతా లోకంలో వెళ్ళాలేమో, ఇంద్ర దగ్గర అలా స్వర్గంలో ఉండాలంటే పర్వాలేదు, లేదు పూర్వ కర్మానుసారం నేను నరకంలో ఉండాలేమో, పర్వాలేదు, నాకేం చాయిస్ లేదు, నాకు ఇక్కడ పంపించండి లేదంటే నాకు అక్కడ పంపించండి అని. ఎక్కడైనా ఇక్కడ భగవంతుడికి కూడా ఓ కిల్లర్ ఆఫ్ ద డీమన్ నరక అంటున్నారు. నరకాసురుని భగవంతుడు చంపారు కదా, అయితే నరకాసురు నరకాసురికి వధించిన స్వామి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఏంటి ఒకవేళ నేను దేవతలతో ఉండాలనుకోండి పర్వాలేదు, లేదా నేను హ్యూమన్ బీయింగ్స్ గా మామూలుగా ఉండాలంటే పర్వాలేదు, ఇన్ ద హెల్ నరకంలో ఉండాలంటే కూడా పర్వాలేదు, యాజ్ యూ ప్లీజ్. చాలా ఇంపార్టెంట్, నా ఎటువంటి నాకేం డిజైర్ లేదు, మీరు ఎక్కడ కావాలి నాకు అక్కడ పెట్టండి, కానీ నా మీరు ఒకటి మాత్రం తప్పకుండా వేడుకుంటాను, నేను ఎక్కడ ఉన్నా కూడా మీ చరణారు బృంద ఎప్పుడు నా మనసులో ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నో నో అదర్ డిజైర్. సో యాక్చువల్ గా ఈవెన్ యాజ్ ఎ డివోటీ మనం కూడా భగవంతుడు ఏది కోరినప్పటికీ ఇది మాత్రం. సో యాక్చువల్ గా నేను మాత్రం భక్తులకి అంటాను, డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. కానీ చాలాసారి డివోటీస్ అంటారు ఇట్స్ డిఫికల్ట్ మాతాజీ, ఇట్ ఇస్ డిఫికల్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి మా జీవితంలో ఉన్న పరిస్థితికి ఏదైతే అడిగేస్తాము, తప్పదు మళ్ళీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయేమో అని, లేదంటే ఒక్కొక్కసారి అలవాటు పడి ఉన్నాము అలా అడిగేస్తాము. సో ఒకటి మనం అడగాలని అలవాటు ఉంటే అడిగేయాలి, కానీ చివరిలో మళ్ళీ ఈ లైన్ యాడ్ చేసేయాలి, ఇఫ్ యూ ప్లీజ్, ఇఫ్ యూ ప్లీజ్. నీకు అది కరెక్ట్ గా అనిపిస్తే, నేను ఇది మాత్రం కోరుకున్నాను కానీ నీకు అది కరెక్ట్ గా అనిపిస్తే చెయ్యండి అని మాత్రం అది యాడ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అంటున్నారు ఇఫ్ యూ ప్లీజ్, మీరు నాకు ఎక్కడ పెడతారు ఆయనతో కంప్లీట్ గా సరెండర్, మనలా కాదు ఆయన సరెండర్ అనమాట. మీరు నాకు ఎటువంటి సిచ్యువేషన్ పెడితే పెట్టండి, నేను ఇలా ఎందుకు చేశాను అలా ఎందుకు చేశాను క్వశ్చన్ చెయ్యను, మీరు నాకు ఎక్కడ పెడితే పెట్టండి, కానీ మీ చరణారవిందం మాత్రం మర్చిపోకూడదు, అది మాత్రం నేను అడుగుతాను అని అతను చెప్పేస్తున్నారు అనమాట. అండ్ తర్వాత చివరిలో ఒక లైన్ ఉంటున్నారు, అంటే మనం అనుకోవచ్చు ఇంతలాగా చరణారవింద గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే తను ఒకటి పొగుడుతున్నారు, మీ చరణారవింద ఎలా ఉంటుందంటే శరద ఋతువులోని చెరువు లోపల కమల పువ్వులు ఎంత అందంగా కనిపిస్తాయి, ఆ అందం కూడా మీ చరణారవింద దగ్గర ఏది కాదు, అంత అందంగా ఉంటాయి స్వామి మీ పాదాలు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. చింతయామి హరిం ఏవ సంతతం, చింతయామి మందహాస ముదితనం భుజం, మందహాస ముదితాం నంద గోపాతనయం పరత్పరం, నారదాతిం వృంద వందితం. ఇక్కడ అంటున్నారనమాట చింతయామి హరిం ఏవ సంతతం. ఓ హరి, మందహాస ఉంటుందన్నమాట మీ ముఖార వింద పైన. ఎప్పుడు చూసినా ఇలా మీరు నవ్వుతూ స్మైలింగ్ గా ఉంటారనమాట, జాయ్ఫుల్ గా ఉంటారు. మీ ఒక ముఖార విందం కమల పువ్వుగా ఉంటుంది. అండ్ మీరు ఎవరి కొడుకు? నంద మహారాజ్ తాలూక కొడుకు. ఎవరైతే ఒక గోపుడు, ఎవరైతే ఆవులను చూసుకుంటారు, కానీ మీరు నంద మహారాజ్ తాలూక అబ్బాయిగా ఉండొచ్చు, కానీ మీరే దేవాది దేవుడు. సో ఇక్కడ మన కోసం క్లారిఫై చేస్తున్నారు, ఎవరైతే ఆ నంద మహారాజ్ తాలూక కొడుకు, తనే దేవాది దేవుడు. సో ఇక్కడ అంటున్నారు, ఎవరు చెప్పారు ఇలా తన దేవాది దేవుడు అని? నారద ముని లాంటి ఎంతో మునులందరూ కూడా ఇది చెప్తున్నారు. సో దట్ ఈస్ ఎ ప్రూఫ్ అన్నమాట. ఎవరైనా కృష్ణుడిని ఒక లైక్, ఇప్పుడు కృష్ణుడిని సాధారణంగా గోప బాలకుడు అనుకోవచ్చేమో, కానీ భగవంతుడు ఇలా కనిపించినప్పటికైనా తన పూజనీయులు నారద ముని కూడా తన్ని పూజించారు అని చెప్తున్నారు అన్నమాట. మనందరికీ తెలుసు ఎలా నారద ముని కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి, అసలు ఒకసారి చూద్దాము ఆ 16108 రాణిల్ని హ్యాండ్ ఎలా చూస్తున్నారని ఆయన వెళ్తారనమాట ద్వారకాకి. సో అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన అనుకుంటారనమాట, ఈ 16108 రాణిలు కొట్లాడుకుంటున్నారేమో, ఎవరింటికి వస్తారు కృష్ణుడు అని అలా అనుకుంటూ వెళ్ళినప్పటికీ తను ఏం చూస్తారంటే 16108 కృష్ణుడు కూడా ఉన్నారనమాట. రుక్మిణి దగ్గరికి వెళ్తే అక్కడేదో మాట్లాడుతున్నారు, సత్యమాన దగ్గరికి వెళ్తే ఆవుల్ని దానం ఇస్తున్నారు, ఇక్కడ లక్ష్మణ దగ్గరికి వెళ్తే పిల్లలతో ఆడుకుంటున్నారు. సో అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారనమాట, అలా తిరుగుతారనమాట, ఎంత చక్కగా భగవంతుడు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారనమాట. సో నారద లాంటి భక్తులు కూడా మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు స్వామి అని ఇక్కడ అంటున్నారు. మీరెప్పుడు చిరునవ్వు, మీకు అలా మందహాస ఉంటుంది. సి, ఎవరి దగ్గర ఏది ఉంటే అది మనకి దానం ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర లేకపోతే ఎలా ఇస్తారు? సో కులశేఖర్ అలవాలు అంటారు, మీలో ఉంది ఆనందం, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు, సో ఆ ఆనందాన్ని మీరు నాకు ప్రసాదించగలుగుతారు స్వామి అని అంటున్నారనమాట. సో ఐ వాంట్ టు ఆల్వేస్ థింక్ ఆఫ్ హరి, నా మనసు ఎప్పుడు హరి మీద కేంద్రీకరించి ఉండాలి. ఏ హరి అయితే ఎప్పుడు మందహాసతో ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు రిమెంబర్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ద లార్డ్. హూ వాంట్స్ టు రిమెంబర్ ఏ డిమోనియాక్ ఫేస్ ఆర్ ఏ ఫేస్ విచ్ వి ఫీల్ అఫ్రేడ్ ఆఫ్? మీ స్వీట్ ఫేస్ ఎప్పుడు నా కళ్ళు ముందు రావాలి అని చెప్తున్నారనమాట. తర్వాత తర చరణ సరోజ కంతి మాం నేత్రమీనే, శ్రమ ముషిభుజ విచి వ్యాకులే గధా మార్గే, హరి సరసి విగయా పియా తేజో జలౌఘం, భవమారు పరిఖిన్న క్లేశం ఆద్యాత్యజామి, భవమారు పరిఖిన్న క్లేశం ఆద్యాత్యజామి. ఇక్కడ ఒక మంచి పాయింట్ అంటున్నారు, ఈ భౌతిక ప్రపంచం ఒక అడారి లాగుందనమాట. సో అడారిలో ఏమవుతుంది, ఒక మనిషి తాలూకా పరిస్థితి అడారిలో ఏముంటుంది, దాహం ఇస్తుంది, ఆనందంగా అనిపించదు, ఎప్పుడు వ్యాకులంగా ఉంటుంది, సంతోషం అనేది ఉండదు. సో ఇక్కడ అంటున్నారు, ఆ అడారిలో నేను అలసిపోయాను ఈ భౌతిక ప్రపంచంలో, నాకు ఇప్పుడు నీళ్లు కావాలి. ఎలాంటి నీళ్లు కావాలి? నీ భక్తి తాలూకా నీళ్లు కావాలి, నీ భక్తి తాలూకా చెరువులు నేను ములగాలి అని అంటున్నారనమాట. నేను అక్కడ అంటున్నారు ఏంటది, డ్రింకింగ్ ఫ్రీలీ ద వాటర్స్, ఫ్రీగానే ఆ ఒక భక్తి రసాన్ని నేను తాగాలి. అండ్ ఆ ఒక నదిలో ఏమున్నాయి, కమల పువ్వులు ఉన్నాయి. ఈ కమల పువ్వులు మీ చేతులు కాలుగా ఉన్నాయి, దాని లోపల చేపలు ఉన్నాయి, ఆ చేపలు మీ కళ్ళులాగా ఉన్నాయి. అండ్ ఈ నదిలో ఉన్న నీళ్ళు ఎలా ఉంది, ఎవరైతే అలసిపోయారు వాళ్ళది ఆ ఫ్యాటిగ్ అంతా, టైర్డ్నెస్ ని తీసేసి ఆనందాన్ని ఇస్తుంది. అండ్ తర్వాత అంటున్నారు, సో ఇలాంటి ఒక శరణాగతి నాకు ఇవ్వండి స్వామి, మీ భక్తి నీళ్లు ములిగే అవకాశం నాకు ఇవ్వండి స్వామి అని ప్రే చేస్తున్నారనమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో ఈ అడారిలో నేను అలసిపోయాను. సో అది దిస్ ఇస్ ట్రూ ట్రూ ఫర్ ఎవ్రీబడి. మనం ఇప్పుడు మనకు అర్థమవట్లేదు, ఎందుకంటే అట్ ఎ స్టేజ్ మనం ఉండి వన్ లైఫ్ చూడగలుగుతున్నాము. వి జస్ట్ నో మనం ఇక్కడ పుట్టాము, విఆర్ సో అండ్ సో అని అంతే. బట్ యాక్చువల్లీ ఇఫ్ సంబడి హెల్ప్స్ అస్ టు సీ అవర్ ప్రీవియస్ లైఫ్, ఎవరైనా ఒకవేళ మనకి ఇక్కడ కూర్చొని ప్రీవియస్ లైఫ్ ఇది చూపిస్తానంటే అప్పుడు ఏమవుతుంది, విల్ ఫీల్ ఎగ్జాస్టెడ్, మై గాడ్ ఎన్నిసారి నేను ఒక అమ్మాయిగా అబ్బాయిగా పుట్టాను, పెళ్ళయింది, పిల్లలు ఎన్ని జరిగాయని, ఎన్నిసారి జరిగాయి, ఇట్స్ ఇన్నఫ్, ఇంకా నాకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనకు అర్థమవట్లేదు, ఎందుకంటే అది మనం మర్చిపోయాము. మనం చేసేసాము ఇలా అని మనం మర్చిపోయాము. సో మనకి ఏదో ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. సీ మామూలుగా నా చిన్న అబ్బాయికి ఎప్పుడు నా బట్టల షాప్ లో కొనడానికి తీసుకువెళ్తే అక్కడ ఒక ట్రయల్ రూమ్ ఉంటుంది. సో అప్పుడు మనం ఎప్పుడు బట్టలు ట్రై చేయమంటే దాన్ని చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు అనమాట. బాయ్ ఎన్నిసార్లు వేసుకోవాలి, ఏదో తీసేసుకోండి అంటాడనమాట. సో నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తానమాట, ఒక షర్ట్ లో ఏదైనా మనం ఎంత విసుకొచ్చేస్తుంది, ఎన్నిసారి వేసుకొని తీయడం, మరి ఇంకోటి అసలు మనకి అర్థం అవ్వట్లేదు మనం ఎన్నిసారి ఇలా చేస్తున్నాము, ఎన్నెన్నో శరీరాలు ధరిస్తున్నాము, మళ్ళీ తీస్తున్నాము, మళ్ళీ కొత్త శరీరం మళ్ళీ తీస్తున్నాం అని ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. కానీ మనం ఎప్పుడు అలసిపోవట్లేదు, ఎందుకంటే మనకు అర్థం అవ్వట్లేదు ఇది ఎందుకు అలసిపోతుందంటే తన ముందే ఇది తీసాం కదా, మళ్ళీ ఇంకోటి వేస్తున్నామని. కానీ ఇమాజిన్ తన మెమరీ నుంచి అది డిలీట్ చేసామనుకోండి, ఆ ఇప్పుడే వేసారని హ్యాపీగా వేసుకుంటాడేమో. సో మనకి ఆ మెమరీలు లేదు కదా అని మనం ఆనందిస్తామేమో, బాగుంది కదా న్యూ లైఫ్ అనేది. కానీ ఎన్నిసారి పుట్టాం మనము. సో ఇక్కడ అదే అంటున్నారు అనమాట, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని అంటున్నారు కింగ్ కులశేఖర్. ఇంకా నాకు వద్దు స్వామి అని అంటున్నారు అనమాట. దానికి వెళ్ళిపోదాము. సరసిజా నయనే ససంఖ చక్రే మురభిధీమా విరమశ్వ చిత్తరంతుం సుఖాతరం అపరం నజతు జానే హరి చరణ స్మరణామృతేన తుల్యం. ఇక్కడ అంటున్నారు కులశేఖర్ గారు తన మైండ్ తో మనసుతో మాట్లాడుతున్నారు. ఓ మనసు ప్లీజ్ నువ్వు భగవంతుడు గురించి తలుచుకోవడానిలోనే ఆనందం తీసుకో. ప్లీజ్ నెవర్ స్టాప్ టేకింగ్ ప్లెజర్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద మూడా డిమన్స్ డిస్ట్రాయర్ హూ హ్యాస్ లేఫ్ట్ సాయి. భగవంతుడు తాలూకా కళ్ళు ఎలా ఉన్నాయి, కమల పువ్వుగా ఉన్నాయి అనమాట. అండ్ ఆయన చేతిలో ఏమున్నాయి, శంఖచక్ర గదా పద్మాలు ఉన్నాయి అనమాట. అండ్ ఐ నో ఆఫ్ నథింగ్ ఎల్స్ దట్ గివ్స్ సచ్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్ యాజ్ మెడిటేటింగ్ ఆన్ లార్డ్ హరీస్ డివైన్ ఫీట్. సో మనసుని చెప్తున్నారన్నమాట, నియంత్రిస్తున్నారు. మనసుకి ఏం కావాలి, ఇక్కడ భాష్యంలో అంటారు చపల సుఖం. మనసుకి చపల సుఖం కావాలి. ఏదేదో చిన్న దీని వెనక మన ఇంద్రియ సుఖాల కోసం అలా పరిగెత్తుతూ ఉంటాము. సో కులశేఖర్ అలవారు మనసుతో మాట్లాడుతున్నారనమాట. ఓ నా మనసు, నువ్వు ఎక్కడ ఆనందం తీసుకుంటావు, భగవత్ సేవలో ఆనందం తీసుకో, భగవంతుని చూడడంలో ఆనందం తీసుకో. ఎలాంటి భగవంతుడు, ఎవరైతే మూడా రాక్షసాన్ని చంపారు అలాంటి స్వామి ఒక పాద పద్మాల మీద మెడిటేషన్ చేయని దాంట్లో ఆనందాన్ని నువ్వు తీసుకో అనమాట. సో ఇక్కడ అది మనసుకి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. మనం కూడా మన మనసుతో మాట్లాడాలి. యాక్చువల్గా మనము అనుకుంటాము నేనే మనసు, యాక్చువల్ అది కాదు. మనసు వేరుగా ఉంది, దాంతో మనం మాట్లాడవచ్చు, దాన్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు, దాన్ని మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దాన్ని మన ఫ్రెండ్గా మనము మార్చేయవచ్చు. సో ఇక్కడ మనసుతో మాట్లాడుతున్నారు. ఈ మనసు నీకు ఇటు అటు ఆనందం కావాలి, కానీ అది ఆనందం నిజమైన శాశ్వతమైన ఆనందం కాదు. ఈ ఇక్కడ తీసుకుని నీకు కావాల్సిన ఆనందం భగవద్భక్తిలో భగవంతుడి తాలూకు పాద పద్మాల మీద మెడిటేట్ చేసుకుని ఆనందాన్ని తీసుకో అని అంటున్నారు అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ భాష్యంలో అంటారు భగవంతుడి మీద మనసుని కేంద్రీకరించడం ఒక రిటైర్డ్ పర్సన్ పని కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. భగవంతుడి మీద మనస్సు పెట్టుకోవడం అనేది కృష్ణ అర్జున్ కి యుద్ధ భూమిలో కూడా చెప్పారు. చాలా సందర్భాల్లో మనుషులు అనుకుంటారు మేబీ మేము రిటైర్ అయిన తర్వాత మా మనసుని భగవంతుడి మీద కేంద్రీకరిస్తామేమో, కానీ ఇక్కడ యుద్ధం చేసినప్పటికీ అర్జున్ చెప్పారనమాట, రిమెంబర్ మీ అండ్ ఫైట్, నన్ను గుర్తు పెట్టుకుంటూ ఫైట్ చేయండి. కొందరు అనుకుంటారు భగవంతుని గుర్తు చేస్తే మేబీ మన భౌతిక విషయాల్లో మన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందేమో, మనం ఇన్ఎఫిషియంట్ గా తయారైపోతామేమో, మనం అంత పర్ఫెక్ట్ గా చేయలేమేమో. మనం అలా భక్తి చేస్తూ ఉంటే మనకైనా బయట వాళ్ళందరూ బాగా ప్రోగ్రెస్ అయిపోతారు, కానీ అది నిజం కాదు. ఎవరైతే భక్తులు వాళ్ళు ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ అండ్ గెలవగలుగుతారు, అట్ ది సేమ్ టైం కృష్ణుని కూడా గుర్తు పెట్టుకోగలుగుతారు. ఇట్ ఈస్ పాసిబుల్ సైమల్టేనియస్లీ. ఒకవేళ అది సైమల్టేనియస్లీ పాసిబుల్ లేకపోతే మరి కృష్ణ అర్జున్కి ఎందుకు చెప్పారు రిమెంబర్ మీ అండ్ ఫైట్? అప్పుడు చెప్పొచ్చు కదా, ఆఫ్టర్ వార్ ఈజ్ ఓవర్ దెన్ యూ రిమెంబర్ మీ బికాస్ నవ్ యూ హ్యావ్ టు ఫైట్. నా ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాలి కదా, అందుకోసం నన్ను గుర్తు చేసుకోవద్దు బాబు, ఫస్ట్ ఫైటింగ్ చేసుకో చక్కగా, తర్వాత నన్ను గుర్తు చేయని చెప్పలేదు రిమెంబర్ మీ అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ సైమల్టేనియస్లీ పాసిబుల్. మనం చూస్తున్నాం కదా, మన భక్తుల జీవితంలో చూస్తున్నారు, దే ఆర్ సైమల్టేనియస్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. కృష్ణ భక్తి కూడా చేస్తారు, అటు ఏదైనా దేంట్లో అయినా ఎక్సెల్ కూడా అవుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ మనకు చేయడం రావట్లేదేమో అని దట్స్ వాట్ ఇట్ ఈస్ అ కంక్లూజన్ అన్నమాట. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. మభిర్మందో మనో విచింత్య బహుదా యమశ్చిరం యతాన యాతన. విల్ రిపీట్ అగైన్. మభిర్మందా మనో విచింత్య బహుదా యమశ్చిరం యాతన. నైవామి ప్రభవంతి పపరిపవ స్వామీనం శ్రీధరాః. ఆలస్యం వ్యపని భక్తి సులభం ధ్యాయస్యు నారయాణాన్. లోకస్య వ్యాసనాపనోదనకరో దాసస్య కిం నాశమః. వెరీ బ్యూటిఫుల్ శ్లోకం. ఇది చేసి ఇక్కడ ముగిద్దాము. ఇక్కడ అంటున్నారు, ఓ ఫూలిష్ మైండ్, ఓ మూర్ఖ మనసు, ఎందుకు భయపడుతున్నావు? నీకు ఎలాంటి భయం ఉందంటే యమరాజులోకి, యమలోకానికి నేను వెళ్తాను, అక్కడ ఏమవుతుంది, నువ్వు అలా భయపడుతున్నావు. కానీ హౌ కెన్ యువర్ ఎనిమీస్, నువ్వు చేసిన పాపాలు నీకు ఎలా ముట్టుకోగలుగుతుంది? నువ్వు భగవంతుడిపై శరణాగతి తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు చేసిన పాపాలు మాత్రం నీకు ముట్టుకోదు, నీకు తాకదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దే కెనాట్ ఈవెన్ టచ్ యూ, నీకు తాకలేరు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే నువ్వు ఎవరు నీ మాస్టర్, ఎవరు నీ ప్రభువు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి తీసుకున్నప్పటికీ ఆ పాపాలు ఇంకా నీకు ముట్టుకోదు. తర్వాత అంటున్నారు, ఎవరు భగవంతుడు? శ్రీ లక్ష్మీదేవి తాలూకు భర్త. శ్రీ ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటారో అంతా మంగళమయగా ఉంటుంది. సో నీకు ఆ పాప కర్మాలు ముట్టుకోదు. కాస్ట్ అసైడ్ ఆల్ హెసిటేషన్, అందు గురించి దాని గురించి తలుచుకొని భయపడుతూ, నేను ఇలా చేశాను కదా ఇప్పుడు నాకేమవుతుంది, నేను అలాంటి భయపడకుండా నీ మనసుని భగవంతుని మీద కేంద్రీకరించు. కాన్సన్ట్రేట్ యువర్ థాట్స్ ఆన్ లార్డ్ నారాయణ్, హూమ్ వన్ వెరీ ఈజీలీ అటైన్స్ త్రూ డివోషనల్ సర్వీస్. ఎవరికైతే చాలా సులభంగా, చాలా సరళంగా భక్తితో పొందొచ్చు, అలా నారాయణ్ మీద నీ మనసుని కేంద్రీకరించు. వాట్ కెన్ దట్ డిస్ప్లర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ట్రబుల్ నాట్ డూ ఫర్ హిస్ ఓన్ సర్వెంట్? ఈ దేవాది దేవుడు మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికి కాపాడుతున్నారు, అందరికి వాళ్ళ సమస్య నుంచి తీస్తున్నారు. అలాంటప్పుడు నీకెందుకు చూడరు? ఎందుకంటే యు ఆర్ హిజ్ ఓన్ సర్వెంట్. ఎవరైతే భక్తుడు, ఒక్కసారి ఎప్పుడైతే మనం భక్తి జీవితంలో వచ్చేసారు, భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకున్నాము, ఇప్పుడు మనం భగవంతుడి తాలూకా సొంత వాళ్ళు. సో బయట వాళ్ళకి ఇంత చేసినప్పటికీ సొంత వాడు కోసం చెయ్యరా అని కులశేఖర్ అల్వార్ అంటారు, నీకెందుకు భయము? సో భక్తులుగా మనం చేయవలసింది ఒక్కటే, భగవంతుడికి సొంత వాళ్ళుగా తయారవడం అంతే. ఎప్పుడైతే మనం భక్తి చేస్తున్నామో ఆయన సొంత వాళ్ళుగా అయిపోయాము, ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయాం, ఇంకెందుకు టెన్షన్? ఎవరైతే ఇంత చారిటీ బయట ఇస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని చక్కగా చూడరా, చూస్తారు కదా. అలానే మనం భగవంతుడి తాలూకా పిల్లలు. సో బయట ప్రపంచంలో అందరికీ సాయం చేసినప్పుడు నిన్ను ఎందుకు కాపాడరు? ఎవరికైనా, ఇప్పుడు నేను చాలాసారి చెప్పాను కదా, రామాయణంలో కూడా రావణాసురు ఇద్దరిని పంపిస్తారనమాట. వాళ్ళమైన ముందు అసలు వాళ్ళు శ్రీరాముడు తాలూకా వానర సేనలో ఎంత శక్తి ఉంది చూడడానికి ఇద్దరు గుడాచరులను పంపిస్తారనమాట. సో ఈ గుడాచరులు ఏం చేస్తారంటే కోతిగా మారిపోతారు, ఎందుకంటే వాళ్ళందరూ మాయావులు కదా. సో ఆ కోతిలుగా మారిపోయి వాళ్ళు కలిసిపోయి అన్ని తెలుసుకుంటున్నారనమాట, ఎంతమంది వానరాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క యుద్ధ తాలూకా యుక్తి ఏంటి అని. కానీ విభీషణ్ కూడా రాక్షసుడు, సో తనకి బాగా తెలిసిపోయి వీళ్ళు వానరాలు కాదు, వీళ్ళు రావణాసురు పంపించిన గుడాచరులను వెంటనే వాళ్ళని పట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళని పట్టుకొని కొట్టడం మొదలు పెడతారో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు వెంటనే రామ్ 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 మిమ్మల్ని కాపాడండి, మిమ్మల్ని కాపాడండి అని చెప్పడం మొదలు పెడతారనమాట. సో ఎప్పుడైతే శ్రీరాముడు అలా వింటారు, ఎవరది నా పేరు తీసుకుంటారంటే వీళ్ళే, కానీ వీళ్ళు క్షమించొద్దు స్వామి, వీళ్ళు రావణాసురు వీళ్ళు పంపించారంటే శ్రీరాముడు ఒక మాటే అంటారు, మళ్ళీ వాళ్ళు నా పేరు అన్నారు కదా, వాళ్ళు నా పేరు అన్నారు, వాళ్ళు నా శరణాగతి అడిగారు కదా, అందుకోసం ఇంకా వాళ్ళని క్షమించండి, చక్కగా భోజనం పెట్టేసి బాబు మీరు ఏం తెలుసుకోవాలన్నీ తెలుసుకున్నారా? ఆ తెలుసుకున్నాం, అయితే వెళ్ళిపోండి అన్నారు చక్కగా. సో వీళ్ళనుకున్నారు ఇది చాలా బాగుంది, ఒక్కసారి రామంటే ఈయన ఇలా ఈజీగా వదిలేస్తారని మళ్ళీ సెకండ్ టైం వచ్చారనమాట. సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ విభీషణ్ పట్టుకున్నారనమాట. సో ఈసారి కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది కదా, చేయడం ఏంటి ఈజీ, రామ్ రామ్ అంటే మళ్ళీ రామ్ రామ్ అని విభీషణ్ అన్నారు లాస్ట్ టైం మీకు అలా క్షమించారు ఈసారి అవ్వదు అని, కానీ కూడా రామ్ రామ్ అని చెప్పారనమాట. మళ్ళీ రామ్ ఆపరు ఆపరు అనమాట, వాళ్ళు ఎవరు కొట్టద్దు, బాబు చక్క భోజనం పెట్టి పంపించేయండి అని వీళ్ళు అన్నారు. ఎంత బాగుంది, వాళ్ళు మళ్ళీ రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, సార్ మీరేమనుకోకపోతే వదిలేయండి సార్, వాళ్ళ వైఫ్ వదిలేయండి సార్, ఎంత మంచి ఆయన ఆయన. అప్పుడు రావణాసుడు కాదు ఏం మాట్లాడుతుంది, నిజంగా నేను ఎంత మంచిగా ఉంటారు అసలు ఆయనకి, ఒక్కసారి ఆయన పేరు పిలిస్తే కూడా అలా శరణాగతి ఇస్తారు, ఆయన నిజంగా చాలా మంచి ఆయన, మేబీ మీరు కూడా వాళ్ళ భార్యను తీసుకుని వెళ్ళి నన్ను క్షమించండి, మీరు కూడా క్షమించారంటే రావణాసుడు ఒక్క దెబ్బ కొడతారు, నన్ను క్షమించడం ఏంటి అసలు నేను ఆయన్ని చూసుకుంటారని. సో అలా అంటే ఎవరైనా ఆయనతో 2 నిమిషాలు అసోసియేట్ చేస్తే ఎవరైనా శ్రీరాముని ప్రేమించడం మొదలు పెడతారు, ఇంకా వాళ్ళకి అర్థం అవుతారు రాక్షసులు ఉన్నప్పటికైనా హీ సో లవ్వింగ్, ఐ మీన్ ఎనీబడీ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అనమాట, అంత స్వీట్ గా ఉంటారనమాట. సో ఇలా ఇక్కడ ముకుంద మలస్తోత్రంలో కులశేఖర్ అల్వార్ కూడా అలానే అంటున్నారనమాట, ఎవరైతే భగవంతుడి తాలూకా సొంత వాళ్ళు, వాళ్ళకి ఏంటి భయం, ప్రపంచం అంతటికి కాపాడిన వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళని కాపాడారా. సో మీరు యమరాజు గురించి ఆలోచించుతూ భయపడొద్దు, మీరు చేసిన పూర్వంలో పాపకర్మాల గురించి ఆలోచిస్తూ భయపడొద్దు, భగవంతుడి మీద మనసు, ఓ మనసు భగవంతుడి మీద కేంద్రీకరించి ఉండు అని చెప్తారనమాట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను, వచ్చే ఆదివారం మళ్ళీ మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. కులశేఖర్ అల్వార్కి జై, ముకుంద మాల స్తోత్రకి జై, శీల ప్రభుపాదకి జై, హరే కృష్ణ.
సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ కృష్ణ.